하나 또 만져봐라. 브루네이는 웜, 웜, 웜. 마이크 반지에 들어가는데. 웜, 웜. 브루네이는 아토 반져봐라. 웜 나모 나라야나야. 나라야나, 나라야나. 웜 나모 왜앙크트 있어요. 시바이 나모. శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమో భగవతే రుద్రాయ నమః శివాయ ఓం దుర్గాయ నమః ఓం లక్ష్మీదేవ్యాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ. మనం ఈ రోజున అనుకోని కార్యక్రమం, అనుకుని జరిగే కార్యక్రమాల కంటే అనుకోకుండా జరిగే కార్యక్రమాలు ఎక్కువ ముద్దుగా ఉంటాయి. ఎక్స్పెక్టెడ్ కంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఎక్కువ ముద్దుగా ఉంటాయి. ఈ ఉందిరి గ్రామం, ఈ అండగండి ఒకటి, ఉందిరి గ్రామం ఒకటి, పూర్వం వినేవాళ్ళం ఈ ఐశ్వర్య ఉన్న గ్రామాలను. మా ప్రాంతంలో పోడూరు, ఇంకా పెద్దపూడేరు, ఇవన్నీ కూడా ఐశ్వర్య ఉన్న గ్రామాలని పూర్వం వినేవాళ్ళం. ప్రస్తుత పరిస్థితులు మాకు తెలియదు. ఉందిరి గ్రామం ఇదే నేను ప్రథమంలో చూడటం, పేరు వింటున్నాం, ఇదే ప్రథమంలో చూడటం. ఎప్పుడైనా ఈ రూట్ ఈ తాడేపూడి విడానికి భీమారాయణ రూట్లో ఇది ఉందిరి రోడ్డు అని చూసుకుంటున్నాం. ఇది ఉందిరి వెళ్ళి రోడ్డు అని. ఇక్కడ అమ్మవారు దేవస్థానం, గ్రామాల్లో అమ్మవారిని ఆరాధిస్తారు. అమ్మవారికి సర్వసాధారణంగా ప్రతి గ్రామంలో కూడా అమ్మవారి గుడి ఉంటుంది. భగవంతుణ్ణి కొంతమంది విష్ణు రూపంలో ఆరాధిస్తారు, కొంతమంది శివ రూపంలో ఆరాధిస్తారు, కొంతమంది అమ్మవారి రూపంలో ఆరాధిస్తారు. మొత్తం మీద మనకు అమ్మదయ్య కూడా ఉండాలి. అమ్మదయ్య లేకపోతే జ్ఞానం రాదు. అమ్మే జ్ఞానం, అమ్మదయ్య కూడా అవసరం. మనం పార్వతీ పరమేశ్వరులైనా లక్ష్మీనారాయణనైనా సమానంగా పూజించాలి. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనుకోకూడదు. మీ ఇంటికాడ కూడా మీ తల్లిదండ్రులను ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనుకోకూడదు. ఇద్దరి మీద సమానమైన గౌరవం ఉండాలి. వాళ్ళిద్దరికి అభిప్రాయాలు ఉన్నాయని కూడా మీ అమ్మగారికి మీ నాన్నగారికి ఆ విషయాలు మీకు అనవసరం. మీరు మటుకి సమానమైన గౌరవం ఉంటాయి. వాళ్ళకి అభిప్రాయాలు ఉంటే ఆ గొడవలు మీకు అనవసరం. మీరు మటుకి మీ తల్లిదండ్రులు ఇద్దరి మీద సమానమైన గౌరవం ఉంటే మంచిది. అలాగే కొంతమంది రాముణ్ణి ఒక్కడనే ఆరాధించకుండా సీతారాములను కలిపి ఆరాధిస్తారు. అలాగే లక్ష్మీనారాయణని కలిపి ఆరాధిస్తారు. రాధాకృష్ణుని రాధాకృష్ణుని, అలాగే పార్వతీ పరమేశ్వరుని సర్వసాధారణంగా ఒంటరిగా కాకుండా కలిపి ఆరాధిస్తారు. మనకి సమానంగా వాళ్ళ పట్ల మన గౌరవం కూడా సమానంగానే ఉండాలి. తల్లిదండ్రులు మన పట్ల ఎలా ఉన్నారన్నది మనకు ముఖ్యం కాదు, వాళ్ళ పట్ల మనం గౌరవంగా ఉంటే సరిపోదు. వేదంలో కూడా చెప్తుంది, ఉపనిషత్తు కూడా, ముందు అందరికంటే ఎక్కువ గౌరవం తల్లికి ఇవ్వమని, తర్వాత తండ్రికి ఇవ్వని, తర్వాత గురువును కూడా గౌరవించమని చెప్పారు. ముందు తర్వాత మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మీ ఇంటికి ఎవరైనా బంధు వస్తే చిరాకు లేకుండా, విసుగు లేకుండా మీకు ఉన్న దాంట్లో కొంత పెట్టడం, అసహనం లేకుండా. మీరు పప్పుచారం వండుకుంటే పప్పుచారం, మీరు మీకు ఎవరైనా చుట్టం వస్తే మీరు కంగారు పడిపోతారు. కంగారు పడక్కడ, మీకు ఏది ఉంటే అది పెట్టం. చుట్టం వస్తే చాలామంది కంగారు పడతారు, ఏదో బూర్లేసి పెట్టేది ఏమన్నా. బూర్లేసి పెట్టక్కర్లేదు, మీకు ఏది ఉంటే అదే పెట్టండి, ఇష్టంగా పెట్టండి, ప్రేమగా పెట్టండి. మనకు లేనిది బంధువుకి ఎలా పెడతాం, మనకు ఉన్నదే పెడతాం. అంచేది మనం అటువంటి విషయాల్లో ఆడంబరం అక్కర్లేదు. మనకు ఏది ఉంటే అది పెడతాం. ఆ పెట్టిది మనకి గౌరవంగా పెట్టాలి, ఇష్టంగా పెట్టాలి, ప్రీతిగా పెట్టాలి, సహనంగా పెట్టాలి. మీరు ఆవకాయ పెట్టినా సరే, అంటే మీ ఇంటికి ఎవరైనా చుట్టం వస్తే కంగారు పడక్కర్లేదు, మర్యాదగా పెడితే సరిపోదు. అది అతిథిని గౌరవించటం మంచిది, గౌరవంగా చూస్తే సరిపోదు. తర్వాత మీరందరూ ఇక్కడికి ఇక్కడ చెప్పింది ఏంటంటే, ఆ ముత్యాలమ్మ గుడిది, ముత్యాలమ్మ దేవతని ఇక్కడ బాగు చేయించామని ప్రభుత్వం వారు 3 లక్షలు ఇచ్చారని గ్రామస్తులు కలిసి ఇదంతా గుడిని పునర్నిర్మాణం చేసి లోపల విగ్రహాలను కూడా పునఃప్రతిష్ఠ చేశామని ఇక్కడ పెద్దలు చెప్పారు. మనం ఏ గుళ్ళకెళ్ళినా దేవతల మధ్యన భేదం అక్కర్లేదు. మీకు మీరు ఏ రూపాన్ని, మీకు ఇష్టమైన రూపాన్ని మీరు ఆరాధించుకోవచ్చు. విష్ణు రూపం కానీ శివ రూపం కానీ మీరు ఆరాధించుకోవచ్చు. అదే లక్ష్మీనారాయణ ఊరికే చూడటానికి వేరుగా కనిపిస్తారంటే ఒక్కటంటే ఒక్కటే, ఊరికే మనకు చూడటానికి వేరుగా కనిపిస్తారు. అలాగే పార్వతీ పరమేశ్వరులు కూడా చూడటానికి మనకు వేరుగా కనిపిస్తారు, కానీ మూలంలో ఒకటే. ఒకసారి రమణ మహర్షి గారిని అడిగారు, మీరు ఎక్కువ అయ్యగారి గురించే చెప్తారు, అమ్మవారి గురించి చెప్పరేంటారు? మీరు ఎప్పుడు శివుడి గురించి ఎక్కువ చెప్తారు, పార్వతి గురించి ఎక్కువ చెప్పరేమిటారు? మాటల సందర్భంగా అడిగారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, నేను శివుడి గురించి చెప్పే మాట ప్రతిదీ అమ్మవారికి వర్తిస్తుందని చెప్పారు. నేను అమ్మవారి గురించి ఒక మాట చెప్తే అది శివుడికి వర్తిస్తుంది, శివుడికి గురించి ఒక మాట చెప్తే అమ్మవారికి వర్తిస్తుంది, వాళ్ళిద్దరు వేరు కాదు అని చెప్పారు. అంటే నేను ఏదైనా శివుడి గురించి నాలుగు మాటలు చెప్తే అమ్మగారి గురించి చెప్పలేదు అనుకోకండి, ఈ మాటలన్నీ అమ్మగారికి కూడా వర్తిస్తాయి అని ఒకసారి మహర్షి గారు చెప్పారు. తర్వాత మీకు తత్వమే ప్రధానం కాదు, మీరు తిండికాడు అలవాట్లు ఒకటి మంచి ఉంటే సరిపోదు, తిండికాడు జాగ్రత్తగా ఉండాలి, అలవాట్లు మంచి ఉండాలి, అలవాట్లు మంచి ఉండాలి, అలవాట్లతో పాటు తిండి కూడా తగు మాత్రంగా ఉంది, తిండి కూడా అతిగా తినకూడదు, మనకి ఎక్కువ వేడి చేసే పదార్థాలు తినకూడదు, తిండికాడు జాగ్రత్తగా ఉండాలి. తిండికాడు జాగ్రత్తగా ఉంటే ఎక్కువ నిద్ర అక్కర్లేదు, అతిగా తింటే అతిగా నిద్రపోతాం. ఏదో మన వయసు వెళ్ళిపోతుంది, మనం వయసు వెళ్ళిపోతుంది అంటే రోజులు దగ్గరికి వస్తున్నాయి, మరణించే రోజులు కూడా దగ్గరికి వస్తున్నాయి. మనం రోజులు వెళ్ళిపోయి కొద్ది సంతోషిస్తున్నాం, రోజులు వెళ్ళిపోతున్నాయని, కానీ మనం మరి శ్మశానానికి వెళ్ళి రోజులు దగ్గర వస్తున్నాయని మర్చిపోతుంది. మనకు రోజులకి వెళ్ళి కొద్ది మనకు ఆయుర్దాయం తరిగిపోతుంది. అంచేది మనం ఏం చేయాలంటే మనకి బహు జాగ్రత్తగా సాధన చేసుకోవాలి. అజాగ్రత్త పనికిరాదు, అవినయం పనికిరాదు. జీవితంలో ఈ అవమానాలు ఈ బహుమానాలు ఏం పట్టించుకోదు. మీకు జీవితంలో ఏమైనా అవమానాలు జరిగినాయి అనుకోండి, అవి పాఠాలు నేర్పుతాయి. ఇక సన్మానాలు ఎక్కడైనా చేశారనుకోండి, అవి బాధ్యతలు పెంచుతాయి. సన్మానాలు బాధ్యతలు పెంచుతాయి, అవమానాలు పాఠాలు నేర్పుతాయి. అయితే ఇవన్నీ మీరు ఇవన్నీ దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇక్కడ సత్కర్మ చేశారు అంటే ఈ ముత్యాలమ్మ గుడి పునరుద్ధరణ చేశారు, ఆ కార్యకర్తలకి నా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను, నా కృతజ్ఞతను తెలియపరుచుకుంటున్నాను. ఈ గ్రామస్తులు దేవాలయాలను కూడా బాగా ఉపయోగించుకోవాలి. అవకాశం ఉన్నప్పుడు కనీసం వారానికి ఒకరోజునైనా మీకు ఎవరైతే మీ అభిమాన దేవత ఎవరైతే ఉన్నారో, దేవతలందరిలోనే అంతర్యామిగా ఉన్నాడు నారాయణుడే, ఈశ్వరుడే అంతర్యామిగా ఉన్నాడు, ఈశ్వరుడే. వస్తు ఒకటే, రూపరహితుడు దేవుడు, రూపరహితుడు నామరహితుడు, పరిశుద్ధుడు పరమాత్మ పరిశుద్ధుడు. అయితే మన కోసం ఏదో రూపాలు ధరిస్తూ ఉంటాడు, రాముడని శంకరుడని. రాముడంటే ఆనందాన్ని ఇచ్చేవాడు, శంకరుడంటే సుఖాన్ని ఇచ్చేవాడు, వాసుదేవుడు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు, వెంకటేశ్వరుడు అంటే దోష బుద్ధిలో ఉన్న దోషాలను ఖండించేవాడు. కానీ మనం సాధనలో కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. అంటే తిండి తగు మాత్రంగా తినాలి కానీ అతిగా తినకూడదు, అలాగే నిద్ర కూడా అతిగా ఉండకూడదు, తగు మాత్రంగా ఉండాలి. పని మట్టికి శ్రద్ధగా చేసుకోవాలి. మనం ఏం చేస్తామంటే ఇంటికాడ పని తక్కువ చేసుకుంటున్నాం, ఎక్కువ తింటున్నాం, ఎక్కువ నిద్రపోతున్నాం. అలా కూడా మనం ఎక్కువ తింటామంటే ఎక్కువ నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. అయితే మనం ఏం చేయాలంటే మీ ఇంటికాడ పని అయితే మీరు శ్రద్ధగా చూసుకుని సమాజానికి పని మీరు ఏదైనా చేయగలిగితే చేయవచ్చు, సమాజానికి మీరు ఏదైనా చేయగలిగితే చేయండి. అది కూడా ఎలా చేయాలంటే ఆడంబరం లేకుండా చేయాలి. ఆడంబరం లేకుండా చేస్తే అనుగ్రహానికి పాల్పడతాం అని దేవుడితో మనం ఏ పని చేసినా నిర్మలంగా నిశ్చలంగా ఆడంబరం లేకుండా కనుక పని చేస్తా అంటే దేవుని అనుగ్రహానికి పనులవుతాం. భగవంతుడు అంతర్యాముగా ఉన్నాడు. అహమాత్మ గుడాకేశ సర్వభూత శ్రేస్థిత అహమాదిశ్య మజ్జంచ భూతానామంతు ఏవచ అంతర్యాముగా ఉన్నాడు. మన దేహం ఎంత నిజమో గుళ్ళో ఉన్న దేవుడు కూడా అంతే నిజం, కానీ అంతర్యాముగా ఉన్నాడు, అందరికీ అంతర్యాముగా ఉన్నాడు. ఆ దేహం ప్రారంభాన్ని బట్టి వస్తుంది, ఆ ప్రారంభాన్ని బట్టి ఈ రోజున మేము ఇక్కడ ఉంటామని మనం ఈ రోజున ఉందిరిలో ఉంటామని మనం అనుకోలేదు, ఏదో దైవికంగా ఉందిరి రావటం వచ్చాం దైవికంగా, అది దేహ ప్రారంభం. మీ జీవితం అయినా నా జీవితం అయినా ఎవరి జీవితం అయినా భూమి మీదకి ప్రాణం శరీరం ధరించి ఎవడని వస్తే వాడి జీవితం ఎలా ఉంటుందంటే, ఒకటి పనికి దేహం ఉన్న వాళ్ళ పని చేస్తాం, దేహం లేకపోతే పని చేయం. ఇంద్రియాలు మనస్సు దేహాన్ని ఆశ్రయించి ఉంటాయి. కళ్ళతోటి చూస్తాం, చెవులతోటి వింటాం, కాళ్ళతోటి నడుస్తాం, చేతులతోటి పనిచేస్తాం. ఇంద్రియాలన్నీ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు దేహాన్ని అంటిపెట్టుకుని ఉన్నాయి. అంటే పని చేయటానికి అటు దేహం ముఖ్యం. దేహం లేనివాడు పని చేస్తాడు, దేహం ఉన్నాడే కదా. తర్వాత లోపల మనకు మనస్సు ఉంటుంది, జీవుడు అక్కడ ఉన్నాడు లోపల మనస్సు, వాడికి సంకల్ప వికల్పాలు వస్తూ ఉంటాయి, ఆ సంకల్పికాలను బట్టి. తర్వాత మనకి ప్రతి శరీరానికి ఒక ప్రారంభం ఉంటుంది, ఆ ప్రారంభాన్ని అదృష్టం అని దురదృష్టం అని అంటాం. కొంతమందికి చూడండి అనుకోకుండా ఎక్కువ కలిసి వస్తుంది, కొంతమంది ఎంత కష్టపడ్డా పెద్ద కలిసి రాదు. దీనికి కారణం పూర్వజన్మల్లో ఏ కారణాలు ఉంటాయి, మనకు కనపడందే అదృష్టం, కనపడందే దురదృష్టం. మనకి మన ఇంద్రియాలకు కనపడదు, మన మనస్సుకు అందదు, మన బుద్ధి దాన్ని పట్టుకోలేదు, దాన్ని అదృష్టం అని వాడు అదృష్టవంతులండి, వీడు దురదృష్టం అంటే అంటే ఆ పూర్వజన్మ కర్మ ఫలితం ఎంత అన్నప్పుడు అదృష్టం దురదృష్టం ఏదో వస్తా ఉంటుంది. అంటే ఒక మనిషి పని ఒక పని చేయటానికి అది దేహం కారణం, ఇంద్రియాల కారణం, మన మనసులో వచ్చే ఆలోచన కారణం, వీటితో పాటు దైవం కారణం. దైవం అంటే మీ పూర్వజన్మ సుకృతం. కొంతమంది చూడండి అన్ని బాగుపడే లక్షణాలు వస్తూ ఉంటాయి, కొంతమందికి పాడైపోయే లక్షణాలు వస్తాయి. పూర్వజన్మ కర్మ, పూర్వజన్మ కర్మ మంచిదైతే వీడికి బాగుపడే ఆలోచనలు వస్తాయి. పూర్వజన్మ కర్మ మంచిది కదనుకోండి, దోషకర్మ ఎక్కువ ఉందనుకోండి, వీడికి పాడైపోయే ఆలోచనలు వస్తాయి. వీడికి భగవంతుడు చెప్పడు వాళ్ళని పాడైపోమని, లోపల పూర్వజన్మ దోషాన్ని బట్టి పాడైపోయే ఆలోచనలు వస్తాయి. బాగుపడేవాడిని కూడా నువ్వు బాగుపడమని చెప్పడు అడిగి, ఆడు బాగుపడే యోగం ఉన్నప్పుడు ఆ మంచి ఆలోచనలు జన్మాంతరాన్ని బట్టి వాడికి వస్తూ ఉంటాయి. ఈ డ్రైవింగ్ చేసేవాడు ఎవడు? లోపల నారాయణుడు లోపల ఉన్నాడు, అంతర్యామగా ఉన్నాడు, మీకు కనపడ్డ. మనం ఏం చేయాలంటే మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా లోపల ఉన్నాడని చెప్తున్నారు. నారాయణుడు ఉన్నాడు, అంతర్యామగా ఉన్నాడు. పగలరు అశాంతిగా ఉంటున్నాం, రాత్రులు శాంతిగా ఉంటున్నాం, నిద్ర కూడా అందరికి రాదు, దానికి కూడా పుంజం ఉండదు. కొంతమంది మంచం మీద కొట్టుకుంటూ ఉంటారు, నిద్ర పట్టలు డాక్టర్ల దగ్గరికి వెళుతూ ఉంటారు, బిళ్ళలు మింగుతూ ఉంటారు, వెలుగుతారు. నిద్ర కూడా అదొక దేవత, అది రమ్మంటే రాదు, అది మనల్ని వరించి వచ్చినప్పుడు కదా మనకు నిద్ర వచ్చేది. రాత్రులు మనకు హాయిగా నిద్ర అయితే, నిద్ర పడితే పగల బాగా పనిచేసుకోగలం. రాత్రులు ఎక్కువ శాంతిగా ఉంటాం మన నిద్రలో, ఏం చేయాలంటే పగలంత శాంతిగా ఉండము. ఇంకేదంటే రాత్రులు మనం నిద్రపోయినప్పుడు మన అహంకారం కూడా నిద్రపోతా ఉంటుంది, మరి మెలకు రాగానే అహంకారం వచ్చేస్తుంది. మన అశాంతికి కారణం అహంకారం, ఆందోళనకి కారణం అహంకారం, హెచ్చుతగ్గులకి కారణం అహంకారం, పుణ్యపాపాలకు కారణం అహంకారం. ఎందుకంటే అహంకారం రాత్రి నిద్రపోతుంది, మనం నిద్రపోయినప్పుడు అది కూడా నిద్రపోతుంది కాబట్టి శాంతిగా ఉంటాం. ఎంత బాగుంది, ఎంత బాగా నిద్రపట్టింది, ఎంత సుఖంగా నిద్రపోయామనిపిస్తుంది. ఇంకా అది కూడా మనతో పాటు నిద్రపోతుంది అహంకారం. మనకి మెలకు రాగానే వచ్చి నెత్తి మీద కూర్చుంటుంది, మళ్ళీ అశాంతి ప్రారంభం. అయితే రాత్రులు అది ఎలా నిద్రపోతుందో పగల దాన్ని అలా తొలగించుకోగలిగితే పగల కూడా సుఖంగా ఉండొచ్చు, శాంతిగా ఉండొచ్చు. మనం ఏం చేయాలంటే మీరందరూ బాగుపడాలి, బాగుపడటమే కాదు మీరందరూ సుఖం శాంతిని మనం వరించాలి. ఎటు చూసినా సుఖమే, ఎటు చూసినా శాంతి. మిమ్మల్ని అదృష్టం వెంటాడుతున్నా ప్రారంభాన్ని బట్టి, దురదృష్టం వెంటాడుతున్నా మీరు సుఖ సముద్రంలో ఉండాలి. ఈ ప్రవచనాల యొక్క ధ్యేయం అది. తర్వాత మనకి లోపల నారాయణుడు ఉన్నాడు, అది దర్శించిన వాడికి తెలుస్తున్నది. అయితే వాడు బలవంతం చేస్తే మనకు తెలియబడ్డు. వాడు మన యోగ్యతను చూసి, మన అర్హతను చూసి, మన మంచితనాన్ని చూసి, మన బుద్ధిలో ఉన్న అవగాహన, మన బుద్ధి యొక్క సూక్ష్మతను చూసి, మనకుండే పుణ్యబలాన్ని చూసి ఆ నారాయణుడు ఎప్పుడూ మనకు తెలియకుండా మనకు ఎరుకులోకి వస్తాడని వ్యక్తమవుతాడు. ఆ రోజు దగ్గరలోకి వస్తుంది, మీరందరూ కూడా తరిస్తారు. అయితే దానికి ఏం చేయాలంటే కేవలం గుడిలో పూజ చేస్తాం. ఈ పూజ జపము ధ్యానము ఇవన్నీ మనోనిగ్రహం నాకు, ఇంద్రియ నిగ్రహం నాకు. పూజ ఎందుకంటే కాలక్షేపానికి కాదు, మన మనస్సును అదుపులో చేసుకోవడానికి, ఇంద్రియాలను అదుపులో చేసుకోవడానికి పూజ. పూజ అంటే కేవలం పుణ్యం కోసమే కాదు, మన శరీరాన్ని అదుపులో పెట్టుకోవటానికి. ఇంకేదంటే మన ఇంద్రియాలన్నీ శరీరం మీద ఆధారపడి ఉన్నాయి. శరీరం ఉన్నవాడికి ఇంద్రియాలు ఉన్నాయి, కానీ శరీరం లేని వాడికి ఇంద్రియాలు లేవు. అంటే ఇంద్రియాలకు క్రమశిక్షణ నడపడానికి పూజ అది మన పూర్వీకులు ఇద్దరు ఏర్పాటు చేస్తారు. మనం ఏం చేయాలంటే మూడు తెలుస్తున్నాయి మనకు. శరీరం తెలుస్తాం, పామరుడికి తెలుస్తుంది, పండితుడికి తెలుస్తాయి. ఈ మూడు ఏవి తెలుస్తాయి? శరీరం తెలుస్తుంది, మనస్సు తెలుస్తుంది, తర్వాత ఏమో వాక్ మాట కూడా తెలుస్తుంది. మన శరీరాన్ని నిర్మలంగా ఉంచుకోవాలి. కొంతమంది అంకేపు ఇటుక మీద కూర్చున్నట్టు ఉంటారు, ఏంటో తెలియదు, అసహనంగా ఉంటారు, ద్వేషంగా ఉంటారు, కోపంగా ఉంటారు, చిరాగ్గా ఉంటారు. ఇప్పుడు మనకి ఇంట్లో ఇప్పుడు లోకంలో కనిపించే అశాంతి, మన ఇంట్లో కనిపించే అశాంతి కారణం ఏంటి? మనలో ఉన్న అసహనం, మనలో ఉన్న అసూయ. మన అసహనంగా ఉంటే మన మనసులో, మనం అశాంతిగా లోపల అశాంతిగా ఉంటే, అసహనంగా ఉంటే, ద్వేషంగా ఉంటే, ఇదే లోకంలో కనిపిస్తా ఉంది. ఈ పంచిపోతాలు ఏం చెయ్యి పాపం. ఇదే గాలివాన వచ్చినప్పుడు గాలి వేగంగా ఉంటుంది, మీకు అర్థమవుతుంది. వర్షాకాలంలో వర్షం ఎక్కువ కురిస్తే పంచభూతాలు ఎప్పుడన్నా పంచభూతాల కంటే ఎక్కువ మన మనస్సు ఎక్కువ మనం బాధ పెడతామంటే, ఎప్పుడు గాలి వాన వచ్చినప్పుడు గాలి బాధ పెడుతుంది, భూకంపాలు వచ్చినప్పుడు భూమి మనం బాధ పెట్టచ్చు, వరదలు వచ్చినప్పుడు నదులు బాధ పెట్టచ్చు, లేదా సునామీలు వచ్చినప్పుడు సముద్రం బాధ, అవి ఎప్పుడో కానీ రోజు అవి బాధ పెట్టం మనం. ఇప్పుడు చూడండి వాతావరణం ఎంత కరెక్ట్గా ఉంటుంది, సరిపడి గాలి, సరిపడి ఎండ, అన్నీ సమానంగా ఉన్నాయి. మరి ఇంత ప్రకృతి ఇంత సమానంగా ఉంటే మనకి ఎందుకు అశాంతి వస్తుంది అంటే మన బుద్ధి సరైంది కాదు. ప్రకృతి ఇంత ప్రశాంతంగా ఉంటే మనం ఎందుకు శాంతంగా ఉండలేకపోతున్నాం, మన బుద్ధి మంచి బుద్ధి కాదు. ఒకవేళ మీలో మీరు మా బుద్ధి మంచిదైనా మీకు భగవంతుని మోక్షాన్ని ఇవ్వడు. నారాయణుడు లోపల ఉన్నాడు, అంతర్యామిలో ఉన్నాడు, చూసుకుంటూ ఉంటాడు. సర్వసాక్షి సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు, సర్వసాక్షి. మీ పూర్వజన్మలో ఆయన తెలుసు, రాబోయే జన్మలో ఆయన తెలుసు, మీ శరీరం చనిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఎక్కడ జన్మిస్తారో తెలుసు, అన్నీ తెలుసు. సర్వజ్ఞుడు సర్వసాక్షి. అర్జున, పూర్వజన్మల్లో నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు తెలుసు, రాబోయే జన్మల్లో నువ్వు ఎక్కడ ఉంటావో నాకు తెలుసు. నీకు నాకు ఒకటే తేడా, పూర్వజన్మ నీ పూర్వజన్మలు నాకు తెలుసు, నీకు తెలియదు. తెలియటం తెలియకపోవటం ఒకటే తేడా, నాకు తెలుసు నీకు తెలియదు, వాడు తీసుకురాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఈ మూడు తెలుస్తున్నాయి, ఏ శరీరం తెలుస్తుంది, మనస్సు తెలుస్తుంది, మాట తెలుస్తుంది. ఈ మూడాటిని మనం సరిపోయే లోపల మనం అందరం శ్మశానంలోకి వెళ్ళిపోయి బూడిద అయిపోకముందే ఈ మూడాటిని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే ఆత్మజ్ఞానం వస్తుంది, ఆత్మసుఖం వస్తుంది. వీటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మన శరీరంతో ఏ చేత అయితే మంచి పనులు చేయాలి, చేయకపోతే ఓరకుండాలి, చేసేవాళ్ళు చెడగొట్టకూడదు. మనం మంచి పనులు చేయగలిగితే చెయ్యాలి, మనం చేసే శక్తి లేదనుకోండి ఊరకు ఉండాలి, చేసేవాళ్ళు చెడగొట్టకూడదు. మీకు అర్థమవుతుందా? మన శరీరం ఉన్నందుకు శరీరంతో మనం చేసే పనులు నిర్మలంగా ఉండాలి, మనం చేసే పనుల వల్ల 10 మంది సుఖపడాలి. మనం ఆడంబరంతో చేస్తే మటుకి ఎవరో సుఖపడరు, నిరాడంబరంగా చేస్తే సుఖపడతారు. మన చేతితో చేసే పనులు ఆడంబరం పనికిరాదు, మాటలో ఆడంబరం పనికిరాదు, తర్వాత ఆలోచనలో ఆడంబరం పనికిరాదు. అది అంటే మనస్తో ఆలోచిస్తాం, మనస్తోటి ఆలోచిస్తాం. ఆలోచన ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి. ఆలోచన ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. ఇతరులు మన పట్ల ఎలా ఉంటున్నారో మనకు అది అనవసరం. మనం ఇతరుల పట్ల మర్యాదగా ఉంటే సరే, ఇతరుల పట్ల మన ఇతరుల పట్ల మర్యాదగా ఉండి ఇతరులు మన పట్ల అమర్యాదగా ఉంటే వాళ్ళు ఈశ్వరుడి చేత ఏదో రోజున శిక్షించబడతారు, అది మనకు అనవసరం. వాళ్ళు శిక్షించబడాలని మనం కోరుకుంటే అది కూడా మన బుద్ధిలో దోషం. అంటే శరీరాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. తర్వాత మనం అవసరమైన పనులు చేసుకోవాలి, అవసరం లేని పనులకి వెళ్ళకూడదు. మన ఇంటికి అది కూడా అవసరమైన పనులు చేసుకోవాలి. మీకు అర్థమవుతుంది? అవసరం లేని పనులకి వెళ్ళకూడదు, అవసరం లేని పనులకి వెళ్తే అజ్ఞానం పెరిగిపోతుంది. కొంతమంది ఇల్లు అందరి గొడవల్లో కలగ చేసుకుంటారు, కలగ చేసుకుని ఆ గొడవలు పెంచేస్తూ ఉంటారు. అందుచేత మనం చేసుకునే పని చేసుకోవాలి, ఎంతవరకు చేసుకోవాలో చేసుకుని మన చేతమైన పని చేసుకోవాలి, మనకు అవసరమైన పని చేసుకోవాలి, మనకు అక్కర్లేని గొడవలకు వెళ్ళకూడదు. దానివల్ల ఏంటంటే అహంభావన పెరుగు ఒకటి, తర్వాత మనకి ఈ పనుల విషయంలో అది, తర్వాత మనకి అవసరమైన పనులు మాటలు కూడా అంతే. మనం ఎవరితోనూ మాట్లాడము, ఎంతవరకు అవసరం అంతవరకు మాట్లాడాలని అవసరమైన మాట. మన బంధువుల ఇంటికి వెళ్ళినా సరే, స్నేహితుల ఇంటికి వెళ్ళినా సరే, మన ఇంటికాడ మనం ఉన్నా సరే అవసరమైన మాటలు మాట్లాడాలి, కానీ అవసరమైన మాటలు అవసరమైన పనులు చేసుకోవాలి, అవసరమైన పనులు చేయకూడదు. అవసరమైన మాటలు మాట్లాడాలి, అవసరం లేని మాటలు మాట్లాడకూడదు. మనం ఉద్వేగపరిచినా మాట్లాడకూడదు, ఉద్వేగపరిచినా మాట్లాడకూడదు. అంతే మనం ఏం చేయాలి? ఈ దేహంతో చేసే పని, మనస్సుతోడు చేసే పని, నోటితోడు చేసే పని, తలంపు, మాట, చేత, మూడు ఒకటిగా ఉంటే సరిపోదు. అవి నిర్మలంగా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి, నిరాడంబరంగా ఉండాలి, నిరహంకారంగా ఉండాలి, జ్ఞానపూరితంగా ఉండాలి, విద్యాపూరితంగా ఉండాలి. అప్పుడు మనకు ఆత్మజ్ఞానం కలదు. మీ సంతానం మంచివాళ్ళు అనుకోండి, మిమ్మల్ని సుఖపెడతారు, అంటే ఏదైనా మీకు అనారోగ్యం వస్తే హాస్పిటల్ తీసుకెళ్తారు, మిమ్మల్ని బాగా చూస్తారు, కానీ మీకేం మోక్షం ఇవ్వరు వాళ్ళు. వాళ్ళు జీవులు, మీకేం మోక్షం ఇస్తారు వాళ్ళు? మీకు డబ్బు ఉందనుకోండి, మీకు బాగా డబ్బు ఉంటే మీరు అవసరాలు తీరుతాయి, మీ ఇంట్లో ఉన్న అవసరాలు, మీ దేహానికి సంబంధించిన అవసరాలు తీరుతాయి. అంతవరకు డబ్బుకి చేత కాని పని చేయమని అడగకూడదు. డబ్బుని కళ్ళు చూస్తాయి, చెవులు, మనకు చెవులు పట్టిందనుకోండి, చెవులు చేసే పని కళ్ళను చూడము, కళ్ళు చేయమంటే కళ్ళను చేయమంటే కళ్ళు చెయ్యవు. ఏ ఇంద్రియం చేసే పని ఆ ఇంద్రియమే చెయ్యాలి. అదే డబ్బు డబ్బు చేసే పని డబ్బు చేస్తున్నాం, కానీ డబ్బుకి చేత కాని పని డబ్బు చేయలేదు. అలా మనం చదువుకున్న చదువు అంతే కూడా అది అది మనకి దానికి ఎంతవరకు ఆ పని చేస్తున్నామో ఆ పనే చేస్తున్నాం, కానీ దానికి చేత కాని పని అది చేయలేదు. అయితే మనం ఏం చేయాలంటే ఇది వేదంలో ఏమనుందంటే, మీకున్న సంతానం వల్ల కానీ, మీకున్న ఐశ్వర్యం వల్ల కానీ, మీకున్న గౌరవాల వల్ల కానీ, మీరు చేసిన కేవలం ఏదో కొన్ని మంచి పనులు చేయటం వల్ల, మీరు ఏదో కీర్తికాంక్ష పెట్టుకుని మీరు ఏదైనా కొంచెం మళ్ళీ పని చేసినా మోక్షం రాదు. కొంతమంది మంచి పనులు చేస్తారు కానీ గౌరవం కోసం చేస్తారో, ఆ గౌరవం వస్తుంది అక్కడితో ఆగిపోతుంది. కానీ ఈశ్వరుడు ప్రీత్యర్థం చేశారు, మన మాట మాట్లాడితే ఈశ్వరుడు సంతోషించాలి. ఈశ్వరుడు మన మీద ఈశ్వరుడికి ప్రీతి కలిగేలాగా మాట్లాడాలి. మనం బాగుపడిపోవడానికి కారణం ఏంటంటే, మనకి దైవచింతం లేదు, ఆత్మచింతం లేదు, 24 గంటల విషయచింతం. విషయచింతన పెరిగి కొద్ది పునర్జన్మలో పెరిగిపోతుంది. దైవచింతన నిరంతరము. అర్జున, ఫిక్స్ యువర్ మైండ్ ఆన్ మీ, నీ మనస్సు నా మీద పెట్టు. నీ మనసు నా మీద పెట్టి నువ్వు చేసుకునే పని ఏదో నువ్వు చేసుకో, వచ్చింది ఏదో వస్తుంది, రాంది ఏదో రాదు, రాకపోతే పొంగిపోకు, వస్తే పొంగిపోకు. నీకు అలా పొంగిపోతా అంటే నీ మనసు కండిషన్లో పడదు, నీ మనసు నీ మనసు నువ్వు బాగు చేసుకోకపోతే నీ చుట్టాలు స్నేహితులు వచ్చి బాగు చేస్తారనుకుంటున్నావా, లేకపోతే నీ డబ్బు బాగు చేస్తున్నానుకుంటున్నావా? నీ మనస్సు నువ్వు బాగు చేసుకోకపోతే ఎవరొచ్చి బాగు చేస్తారు? అర్జున, ఫిక్స్ యువర్ మైండ్ ఆన్ మీ, నీ మనస్సు నా మీద పెట్టు, నీ మనస్సు నా మీద పెట్టు, డివోటెడ్ టు మీ, నేనంటే భక్తిగా ఉండు. మహాదేవుడు, ఆదిదేవుడు, నారాయణుడు, నువ్వు నా పట్ల భక్తి కలిగి ఉండు. నువ్వు నీ మనస్సు ఎలా చెప్తే అలా చేయకుండా, నేను చెప్పాను కదా ఈ పండు పనికిరావు, ఈ పండు చేయండి అని, నేను చెప్పిన మాటలు మీరు ఆధారంగా చేసుకుని, నా మాట మీరు శాస్త్రం కింద ఆధారం చేసుకుని, అంటే కృష్ణుడికి ఉన్నంత జ్ఞానం సంపాదించగలవేవో కానీ కృష్ణుడికి ఉన్నంత శక్తి సంపాదించడం మనకు కష్టం. అవసరమైతే శాస్త్ర మర్యాద ప్రకారం చెప్పుకోడు కృష్ణుడు, వినకపోతే శాస్త్రం, వింటే శాస్త్రం, లేకపోతే శాస్త్రం. ఇప్పుడు మనకైనా చూడండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే వైద్యానికి వెళ్తాం అనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మందులు వాడు చూద్దామండి, మందులు వాడు తగ్గకపోతే అప్పుడు బలమే పడుకో వెళ్తా ఉంటారు ఎంత కోతకి. ఇప్పుడు మనకి ఎప్పుడు అనారోగ్యం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తామనుకో, మందులు వాడు చూద్దామని తగ్గిపోతుంది పోయి, అంతగా మందులు తగ్గకపోతే అప్పుడు బలమీద అప్పుడు మరి బలం మీద మీరు బలం ఎక్కవలసి ఉంటుంది, అంటే ఆపరేషన్ చేయవలసి ఉంటుందని చెప్పడం కోసం. అంటే తగ్గిపోతే టాబ్లెట్స్ సరిపోతే, లేకపోతే కోత. కృష్ణుడికి రెండూ తెలుసు, శాస్త్రం తెలుసు, మాట. ఆ మాట వాడు ఏంటనుకోండి, వాడు ఇంకా వాడు ఒకడే పాడైనా వాడు పాడైపోతే పర్లేదు, ఇది లోకాన్ని పాడు చేసి ఇలాగా ఉన్నాడు అనుకున్నప్పుడే శాస్త్రం, అప్పుడు కోత. కొంతమంది వాళ్ళు ఒక్కడే పాడైపోతే కాదు, గుంపు కింద పాడు చేసేస్తారు అందరూ. మన ఇంట్లో వాళ్ళైనా సరే, ఇప్పుడు మన చేతి మీద ఏదైనా కురిపేసింది అనుకోండి, నా చేతి మీద కురిపేసింది అని జాగ్రత్తగా చూసుకుంటామా? దాన్ని ఆపరేషన్ చేసి క్లీన్ చేసుకుంటామా? మన ఇంట్లో వాళ్ళైనా సరే ఎంతవరకు ఉండాలో అంతగా వాళ్ళ క్రమం తప్పితే మనం వాళ్ళు కూడా ఫాలో అవ్వకూడదు. మీరికి పైకి మాటగా మీరు బాగున్నారా అనుకోవచ్చు, ఇంట్లో వాళ్ళు ఉన్న ఇంట్లో కాబట్టి ఘర్షణ పడకుండా కాలక్షేపం చేయాలి. అందుకే ఇంట్లో వాళ్ళైనా సరే, ఇప్పుడు నా శరీరం మీద కురిపేసింది అనుకోండి, నా శరీరం మీద కురిపేసింది పర్వాలేదు కదా ఉండిపోమ్మా అంటామా? అలాగే మన ఇంట్లో వ్యక్తులైనా సరే, వాళ్ళ క్రమశిక్షణగా ఉంటే సరే క్రమశిక్షణగా లేకపోతే ఏదో పైకి మనం మర్యాద నటించిన మన దారి మన మార్గం విడిచిపెట్టకూడదు. మన మార్గం విడిచిపెట్టాము, వాళ్ళతో పాటు మనం కూడా పాడైపోతాం. ఈ చుట్టాలు స్నేహితులు దేహాన్ని బట్టి చుట్టాలు, దేహాన్ని బట్టి స్నేహితులు. చచ్చిపోతే చుట్టం ఏంటండో, చచ్చిపోయినానికి దేహం చనిపోయాక చుట్టం ఏంటండో? ఇవి గాలి కాస్తే ముక్కులో గాలి పక్క తప్పితే చుట్టం ఏంటండో? మన ఇంట్లో వాళ్ళని సరే వాళ్ళు క్రమంగా ఉంటే మామూలుగా వాళ్ళని ఫాలో అవ్వచ్చు, లేకపోతే వాళ్ళని ఫాలో అవ్వకూడదు. ఇప్పటికే పైకి మర్యాదగా మాట్లాడాలి. ఒక ఇంట్లో ఏదో కాలక్షేపం చేయాలి కాబట్టి పైకి మర్యాదగా మాట్లాడుతూ బాగుందని బాగుందని చెప్తూ వాళ్ళ మార్గంలో మనం వెళ్లకుండా కొంచెం తెలివితేటలుగా తప్పుకుంటూ ఉండాలి మనం. అందుకే భగవంతుడి గీతలో ఏం చెప్తాడంటే, నువ్వు భగవంతుడు చెప్పిన మాటను ప్రమాణంగా పెట్టుకో. ఒకవేళ నువ్వు చెప్పిన మాట ఎవరు ఏమన్నారనుకో, ఏమైపోతే నువ్వు కోపం తెచ్చుకుని నువ్వు పాడైపోకు, వాళ్ళు కూడా నేను చూసుకుంటాను. వాళ్ళు ఎప్పుడు బల్లెక్కించే రోజులు వస్తే బల్లెక్కించేస్తారు. ఇప్పుడు నేనేదో మంచి మాటలు చెప్తున్నాను, భగవద్గీత నా దగ్గర ఉంది, మీరు వింటారనుకోండి, ఏంటి వీళ్ళందరూ వింటాం లేదు, నా మాటలు వింటాం లేదు, నన్ను పాడవద్దని చెప్తాడు. ఇది నీ చెప్పటం మర్యాదగా వాళ్ళు క్షేమం కోరి చెప్పు. ఎన్నవాళ్ళు వింటారు, ఎన్నవాళ్ళు ఎవరే వాళ్ళు వింటారో తింటే వీళ్ళు వింటారో ఉద్రేకం తెచ్చేసుకుని, రక్తపోటు పెంచేసుకుని, షుగర్ కంప్లైంట్ తెచ్చేసుకుని చచ్చిపోతాం. అలాగని మంచి మాట చెప్పటం మానకు. అవసరమైనప్పుడు మంచి మాట చెప్పాలి. అవసరమైనప్పుడు మంచి మాట చెప్పకపోవటం కూడా దోషం. వాళ్ళు వినకపోతే మనకు సంబంధం లేదు. ఒకసారి ధృతరాష్ట్రుడు ఇంద్రుడి చోటే ఎవరో చోటో చెప్తాడు, నాకు రాత్రులు సరిగ్గా నిద్ర పట్టుకోదని. రోజు మనసు నిండా కోరికలు పెట్టుకున్నాడు, నీకు నిద్ర ఏంట్రా? కోరికలు ఎక్కువ ఉన్న వాళ్ళకి రాత్రులు సరిగ్గా నిద్ర పడుతుంది. ఎవడ కొంపలు తీద్దాం అనుకున్నాడు నిద్ర ఏంటంటే, కొంతమందికి అలా మనసునే పడుకునే కూడా నిద్ర వచ్చేస్తుంది. మనకి నిద్ర వస్తే నిద్రపోతాం కానీ నిద్ర రాకుండా నిద్ర ఎలా పోతాం? మీ డబ్బు వచ్చి మీ నిద్రపోయి మీ ఎనపెట్టి వచ్చి మేము నిద్రపోయి నిద్రపుచ్చుతుందా? అయితే నువ్వు ఏమి చేయాలంటే నువ్వు పనులు చెయ్యి. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మీకు అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండవచ్చు. ఆ పూర్వజన్మ కర్మను బట్టి ఒక ఇంట్లో సిద్ధమవుతూ ఉంటారు వీళ్ళు. అది చిరాకు పడకు. నీ డ్యూటీ ఏదో నువ్వు చేసుకుని కాలక్షేపం చేసి ప్రారంభం అనిపిస్తే పోతుంది. అది భీష్ముడు చూడండి, భీష్ముడు ఎంత యుద్ధం చేసినా రోజు ఏదో మాటలు పడుకోడు. కొంతమంది చాకరీ చేసిన ఇష్టవరాలు తెచ్చుకుంటూ ఉంటారు. ఆ పాపం భీష్ముడిని చూస్తే జాలి వస్తుంది మనకు. పాపం భీష్ముడు ఎన్నో గొప్ప కార్యాలు చేసిన వాడు, పెద్ద వీరుడు అంతరవాడు అనే కౌరవ అందులో 8 ఇంకా 10 రోజులు యుద్ధం చేస్తే 8వ తేదీని 8వ రోజు 9వ రోజుని కౌరవ పాండవ సైన్యాన్ని ఎంతో సైన్యాన్ని చంపాడు. అయినప్పటికీ దుర్యోధనుడు ఏదో నిష్ఠూర మాటలు మాట్లాడేవాడు. ఏదో అది బుద్ధి అడగా అనుకున్నాడు. ఈ డ్యూటీ చేసేవాడు. ఒకవాడికి ఎంత పుణ్యబలం ఉన్నా ఒకళ్ళకి ఆ పూర్వజన్మలో ఏదో అనుభవం ఏదో తేడా ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళకి ఏదో దుఃఖం అలా వస్తూ ఉంటుంది. ఇవన్నీ సహించాలి మనం. ఏం చేస్తే సహనం వల్ల హృదయం యొక్క లోతులు పెరుగుతాయి. నీకు అర్థమవుతుంది, సహనం వల్ల హృదయం యొక్క లోతులు పెరుగుతాయి. అయితే మనం నిర్మలంగా చేయాలి. దేహంతో మనం చేసే పని నిర్మలంగా ఉండాలి. 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి. మీ ముందు మీ పని మీరు చేసుకోండి. మన అందరికీ పొట్ట ఉంది. మన పొట్ట కోసం ఇతరుల మీద ఆధారపడితే అనవసరం. ఇతరుల మీద ఆధారపడితే వాళ్ళు చెప్పినట్టు మనం ఏమంటారు? వాళ్ళు కృష్ణుడు దేవుడు కదంటే మనం కూడా అంటా ఉండాలి దేవుడు కదా, లేకపోతే సాపాటు పెట్టమంటారు. అది ఎప్పుడు కూడా మన పొట్ట కోసం ఇతరుల మీద ఆధారపడటం అనవసరం. అయితే మనం దేహంతో చేసే పని ఎలా ఉండాలంటే నిర్మలంగా ఉండాలి. తర్వాత పని మీరు పని చేసి చాలామంది పని విసుగ్గా చేస్తారు. అన్నం వండేటప్పుడు విసుగ్గా ఉంటారు, కూర వండేటప్పుడు అలా విసుగ్గా చేయకూడదు. మనకి పని చేసేటప్పుడు చాలా ఇష్టంగా చేయాలి. మీరు దేవుడి దగ్గర పూజ ఎంత ఇష్టంగా చేస్తారో పని చేసినప్పుడు కూడా అంత ఇష్టంగా చేస్తారు, చెయ్యాలి. అలా చేయటం లేదనుకోండి, ఆ పని మీద మీకు శ్రద్ధ లేదని అర్థం. మీరు దేవుడి దగ్గర పూజ ఎలా చేస్తారో మీరు నాతో మాట్లాడినప్పుడు కూడా అలా మాట్లాడాలి. ఇంటికడ వంట కూడా అలా చేసుకోవాలి. మీరు అర్థమవుతుంది, మీ ఇంటికడ వంట కూడా అలా. మీరు ఇతరులకు వడ్డించేటప్పుడు కూడా దేవుడికి నైవేద్యం పెట్టినట్టే అంత శ్రద్ధగా పెట్టుకుంటారు. ఇప్పుడు మన ఇంటికి వాళ్ళ ప్రారంభాన్ని, పూర్వజన్మ ప్రారంభాన్ని బట్టి ఆ ఇంట్లో సిద్ధమయ్యారు. ఏదో కొంతకాలం కాలక్షేమం చేస్తే బయటకు వెళ్ళిపోదు. మంచివాడైనా అంతే, చెడ్డవాడైనా అంతే. ఆ ప్రారంభాన్ని బట్టి ఆ ఇంట్లో అలా సిద్ధం అవుతూ ఉంటారు. మంచి అయినా అంతే, చెడ్డైనా అంతే. అయితే ఈ ప్రారంభం కూడా స్వప్నమే. శంకరాచార్యుల వారు అన్నారు, అపూర్వం, అద్భుతం, ఉదాత్తం. తాడికి తాడును చూసి పాము అనుకోవచ్చు మనం. ఆ తాడికి పాము ఎలా ఉంటుంది తెలుసా? అలాగే ఎండబావను చూసి నీరని మనం అనుకోవచ్చు. ఎండబావు కడి నీరు, ఆ నీరు ఎలా ఉంటుందో తెలుసా? నీరు ఎలా ఉంటుంది? ముచ్చపు చెప్పను చూసి వెండి అనుకోవచ్చు. ముచ్చపు చెప్పకి వెండి ఎలా ఉంటుందో ముచ్చపుకి తెలుసా? తాడికి తాడుని చూసి మనం అనుకోవచ్చు పావుని, కానీ పావుని ఎలా ఉంటుందో తాడుకి తెలియదు. అలాగే నువ్వు ఆత్మ అయ్యా, తాడును చూసి పాము అనుకోవటం ఎటువంటిదు. నువ్వు ఆత్మవు, ఆత్మను చూసి దేహం అనుకోవటం, మనస్సు అనుకోవటం, ఇంద్రియాలు అనుకోవటం, లోకం అనుకోవటం, అటువంటి నువ్వు ఆత్మవే. చావులేని పదార్థమే నువ్వు. చావులేని సత్పదార్థం, సుఖస్వరూపం, శాంతి స్వరూపం, ఆనంద స్వరూపం. చావు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి, పుట్టికి ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి నీకు. చావు పుట్టుకునితో సంబంధం లేని వాడు నువ్వు. కానీ ఆత్మనే తాడికి పాము ఎలా ఉంటుందో తెలియదు, ఆత్మకి శరీరం ఎలా ఉంటుందో తెలియదు, మనస్సు ఎలా ఉంటుందో తెలియదు, లోకం ఎలా ఉంటుందో తెలియదు. ఇది ఇప్పుడు నీకు తెలియదు, ఆత్మను తెలుసుకున్నాక తెలుస్తుంది అంటాడు ఆచార్యుడు. నీరు లేని చోట నీరు ఉందని నువ్వు అనుకోవచ్చు. అక్క ఆ వస్తువుకి మటుకు నీరు ఎలా ఉంటుందో తెలియదు. నీ తలకాయలు అనుకోవచ్చు. ఈ దేహాలు, ఈ మనస్సులు, ఈ వికారాలు, ఈ ఆడంబరాలు, హెచ్చు తగ్గులు, ధనము, దారిద్ర్యము, ఎక్కువ తక్కువ, ఇవన్నీ త్వాపకాలు. నీవు నీ మనసు కల కనిపిస్తున్నా ఈ ఉన్నది చైతన్యం ఒకటి, ఒకటి అంతే ఒకటే. మీ కాలాన్ని పాడు చేసుకోకండి. నీకు ఏదైనా మంచి ఉంటే మంచిని చక్క పెట్టుకోండి, చక్క పెట్టుకుని గోవిందుని భజించండి, నారాయణుని భజించండి. ఇంక 24 గంటలు మీ గొడవలో చక్క పెట్టుకుంటే ఈ రోజున చావు వచ్చేస్తుంది, మీరు ముసలవాళ్ళు అయిపోతారు, చావు వచ్చేస్తుంది. మరణానంతర జీవితంలో సున్నా. మీ ఇంటి విషయాలు 24 గంటలు మీ ఇంటి విషయాల్లో ఉండకండి. పరలోకానికి కూడా ఏదో కొంత పొందండి. మీ ఇంటి గొడవలు మీరు చక్క పెట్టుకోండి. 24 గంటలు చక్క పెట్టుకోరు కదా, చక్క పెట్టుకోండి. మీ ఇంటి గడ కొంత టైం చక్క పెట్టుకోండి. చక్క పెట్టుకుని తర్వాత గోవిందుని స్మరించండి, నారాయణని ధ్యానించండి, ఆయనకి ఇష్టమైన పని చేయండి. ఆ చేసేది కూడా నిర్మలంగా చేయండి, నిరాడంబరంగా చేయండి. చేసి నారాయణుడి యొక్క అనుగ్రహానికి పాత్రలవ్వండి. కొంతమంది లోకం గురించి చేయరు, ప్రజల గురించి చేయరు, చేయరు గౌరవం కోసం అది చేయరు. ఇది ఈ పని చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు అంటే చేస్తారు, లేకపోతే చేయరు. మీరు 100,000 ఓట్లు వేస్తామంటే చేయరు. 100,000 ఓట్లు వేసి మిమ్మల్ని ఎమ్మెల్యే చేస్తామంటే వాళ్ళకి ఇష్టం లేని పని చేయరు. ఈ పని చేస్తే భగవంతుడు సంతోషించడం అనుకుంటే ఏమైనా మిమ్మల్ని ఎమ్మెల్యే చేస్తాం, ఈ పని చేయండి అని అడిగినే చేయరు. కొంతమంది రాజీ పడరు. అసలు ఆ జ్ఞానం దగ్గరికి వచ్చేటప్పటికే, ఆ బుద్ధి వైభవం దగ్గరికి వచ్చేటప్పుడు రాజీ పడనే పడరు. నో కాంప్రమైజ్ అంటారు. వాడికి మాత్రమే ఈశ్వరుడు యొక్క దయ వర్షం కురుస్తుంది వాడి శిరస్సు మీద. తాన్సేనని కొంతమంది ఈశ్వరుడికే, ఈశ్వరుడు చేస్తారు పని. ఒక మనిషి యొక్క అహంకారం కోసం ఏ పని చేయరు. తాన్సేన అక్బర్ చక్రవర్తి ఉంది వాడు పూర్వం మనకు. అక్బర్ మన దేశాన్ని పరిపాలించాడు, ఉత్తరప్రదేశ్ అంతా పరిపాలించాడు. వాడి దగ్గర తాన్సేన అనే ఒక సంగీత విద్వాంసుడు. వాడు చాలా అద్భుతంగా పాడతాడు, సంగీత విద్వాంసుడు. సాహిత్యంలో గొప్పవాడు, సంగీతంలో గొప్పవాడు. పాటలు రాయగలడు, పాటలు పాడగలడు. పాటలు రాయగలడు, పాడగలడు. సాహిత్యం తెలుసు, సంగీతం తెలుసు, అద్భుతంగా పాడగలడు. తాన్సేన్ ఒకసారి అన్నాడు అక్బరు, నీలాగా పాడేవాడు ఈ దేశంలో ఎవడైనా ఉన్నాడా అన్నాడు. తాన్సేన్ అద్భుతంగా పాడుతున్నాడు. ప్రవాహం, ఓ నీటి ప్రవాహం, జల ప్రవాహం అంటే వడవచ్చినప్పుడు నది ఎలా ప్రవహిస్తుందో ఓ రోజున అలా పాడాడు తాన్సేన్. అంటే తాన్సేన్ నీలాగా ఈ పాట పాడేవాడు ఈ భారతదేశంలో ఎవడైనా ఉన్నాడా అన్నాడు అక్బర్. అంటే ఆయన ఉన్నాడు, ఉన్నాడు నా గురువు ఉన్నాడు అన్నాడు. ఉన్నాడు నా గురువు ఉన్నాడు, వాడితో నేను పాడలేనండి. నా పాట అంటే మీరు అడిగి ఇప్పుడు ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్పను. నీతోడు సమానంగా మీరు బాగా పాడారంటే నేను సంతోషించను. నీతోడు సమానంగా పాడేవాడు ఈ దేశంలో లేడంటున్నారు. ఉన్నాడు నా గురువు ఉన్నాడు, నా గురువు దగ్గర నేను సరిపోను. నోరు మధురం తేనె కాదు, మా గురువు కంఠం అలా ఓపించేసి అంటే పంచదార తేనె తీపి తీపి పదార్థం. ఇప్పుడు జున్ను ఎంత తీయగా ఉంటుందో ఆ కంఠం అంత తీయగా ఉంటుంది. అలా కంఠం ఓపెన్ చేస్తే తేనె కారుతా ఉంటుంది. నేను బాగా పడతాను, ఆ గురువుతోడు సరిపోను అన్నాడు. తాన్సేన్ నీ గురువు యొక్క గొప్పతనం గురించి చెబుతున్నావు కానీ ఇలా నీ నీ గురువు కంటే నువ్వే గొప్పవాడు అన్నాడు అక్బర్. నీ గురువు, నీ గురువుని ఏదో నీ గురువుని గౌరవించడం కోసం ఎలా చెప్తున్నావు, నీతోటి నీ గురువు సరిపోడని చెప్తాను. అది అలా కదండి, నీకు నేను అసత్యం చెప్పటం లేదు. చాలా నా మీద గొప్పవాడు, నేను బాగానే పాడతాను, నాకంటే గొప్పవాడు నా గురువు అని చెప్పాడు. అయితే మీ గురువుని తీసుకురా అన్నాడు. మా గురువు రాడన్నాడు. మీరు అది ఇక్కడ గొప్పతనం, మీరు మొఘలాయ సామ్రాజ్యం తానికి రాసిచ్చినా నా గురువు ఇక్కడ రాడన్నాడు. డబ్బుల కోసం రాడు, గౌరవాల కోసం రాడు. మీ రాజ్యంలో ఏదైనా ఒక జిల్లా ఆడికి రాసిచ్చేస్తారు, జిల్లా కాదు కదా, మీ కుర్చీ ఆడికి ఇచ్చినాడు రాడన్నాడు. వాడు నా గురువు, నీ కుర్చీలో కింద కూర్చొని సామ్రాజ్యానికి అధిపతి చేసిన వాడు రాడాడు. అది అదే అంటున్నాడు, రాడు అన్నాడు. అంతే పిలిచేదంటే మా గురువుకి మీరు కాదు కావాలి, రాముడు కావాలి. అది మా గురువు మీ సంతోషం కోసం పాడమంటే పాడు, రాముడు కోసం పాడమంటే పాడతాడు. అదైనా నేను రాముడు కోసం పాడాలని అనుకుంటే పాడతాడు, కానీ మీరు పాడమంటే పాడదు. ఆ ప్రేరణ వచ్చినప్పుడు, పొంగు వచ్చినప్పుడు పాడతాడు. మనుషుల కోసం పాడరావు, ఓట్ల కోసం పాడడం, నోట్ల కోసం పాడడం, మార్కెట్ కోసం కాదు, ఏదో 1,000 మంది సంతోషిస్తారని ఇలా పాడడం. రామచంద్రమూర్తి, మహావిష్ణువు, నారాయణుడు సంతోషం కోసం పాడతాడు. అవే నేను పాడాలంటే పాడతాడు, రేపు పీచుకొచ్చినా పాడడం, మీ కృషి అడిగి ఇచ్చినా పాడడం. అంత గొప్పవాడే మీ గురువు అన్నాడు. అయితే వెళదాం అక్కడికన్నాడు, మనం వెళదాం పాట విన్నాం. అయితే మీరు రాజుగా వస్తే కుదరదు, మారి వేషం వేసుకెళ్ళాలి. నేను మామూలుగానే వేస్తాను, ఆయన శిష్యుడిని కదా నేను. మీరు అక్బర్ చక్రవర్తి అని తెలియకూడదు, మారి వేషం వేసుకుని రండి అన్నాడు. సరే ఇద్దరు వెళ్ళారు. మూడో వ్యక్తి వస్తే మళ్ళీ తెలుస్తున్నది అక్బరు మారి వేషం వేసుకెళ్ళారు గురువు గారి దగ్గరికి. అది అక్బర్ అని తెలియదు. ఎవరండి మీరు? ఎవరికి? తాన్సేన గురువు దగ్గరికి వచ్చారు. తెలియదు. మీరు మా స్నేహితులండి. ఇది మీ పాట వినాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నారు. మా స్నేహితులు మీరు మీ పాట వినాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నారు, సరే పాడండి అన్నాడు. మీ స్నేహితులు అండి, మీ స్నేహితుల కోసం నేను పాట అంటే, మీ స్నేహితుల కోసం నేను పాట రామాజ్ఞం అయితే పాడతానన్నాడు. పలికించేటవాడు రాముడు పోతన మాత్రుడు అంటాడు, పలికించేవాడు రామభద్రుడు. ఊరికే ఆయన పలికిస్తాంటే నేను పలుకుతున్నాను పనిముట్టి అంటాడు పోతనామాచ్యుడు. పలికేదివాడే రామ యామన కాదు పోతనామాచ్యుడు. పలికించేవాడు రామభద్రుడు, పలికేదివాడు పోతనామాచ్యుడు. ఈ శరీరానికి గౌరవం తీసుకురావడం కోసం ఆయన పాడుతున్నాడు. నేనేమన్నా పాట సరే మా స్నేహితులండి పాడండి అన్నాడు. పాడంటే మీ స్నేహితుల కోసం నేను పాడటం అంటే రాముడు ఆజ్ఞ అయితే పాడతా అన్నాడు. ఇంకా పాట వినాలండి అని పాడి రాలేడు. అవి తాన్సేన ఒక ఉపాయం పన్నాడు. చిన్నప్పుడు గురువు గారు నేర్పిన పాట ఉందో పాట, ఆ పాట తప్పుల కింద పాడేస్తున్నాడు. ఆ పాట ఏం చేస్తున్నాడు, తప్పులు పాడాలి తప్పులు పాడేస్తున్నాడు. ఇదేంటరా నేను నేర్పింది ఏంటి, నువ్వు పాడి పాట ఏంటన్నాడు. నేను చిన్నప్పుడు నీకు ఎలా నేర్పాను, ఇప్పుడు పాడు స్వరం లేదు, సాహిత్యం లేదు. ఆ స్వరం ఎక్కడ మెట్లు సరిగమా ఏదో ఉంటుంది కదా, దానికి ఎప్పుడు ఎప్పుడు స్వరం పెంచాలి, ఎప్పుడు స్వరం తగ్గించాలి, ఎప్పుడు సమానంగా నడపాలి, ఏంటిది నేర్పినట్టు నువ్వు పాడుతున్నాడు, పాడకూడదని అలా పాడుతున్నాడు, తప్పులు పాడుతున్నాడు పాడాలని. అప్పుడు అలా పాడకూడదు ఇలా పాడాలని మొదలుపెట్టాడు పాట. అప్పుడు అమృతం కురిసింది, అమృతం కురిసిన వేళ అన్నాడు. బయటకు వచ్చేసి అక్బర్ అన్నాడు, నిజమయ్యా నీ గురువే గొప్పవాడు, అమృతం కురిసిన వేళ ఒక 10 నిమిషాలు కూర్చున్నా అది మాట్లాడి పాడింది కూడా 10 నిమిషాలు, అది పాట కాదు, అమృతం కురిసింది, అమృతం పురుషుని వేళ అన్నాడు. అంటే పాడి అంటే అతను తప్పులు పాడించాడని కరెక్ట్ చేస్తాడని తప్పులు పాడాడు, కరెక్ట్ చేసి పాడాడు, ఆ రకంగా పాడించాడు తానిశాను. నేను మీకు ఇంతకీ ఈ గొడవ ఈ కథ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఈశ్వరుడి ప్రీతి నిమిత్తం కానీ సంగీతం మాటల ప్రజల కోసం లేకపోతే ఏదో గొప్పల కోసం మార్కెట్ కోసం లేకపోతే సన్మానాల కోసం పాడటం, ఈశ్వరుడు ఆ ప్రేరణ వచ్చేప్పుడు పాడతాడు, లేకపోతే నోరు మీద పడదు. అక్కడ రండి అక్కడ కచేరీ జరుగుతా అంటే రాడు, కచేరీల కోసం పాడటం, ఒక ఈశ్వరుడి ప్రీతి కోసమే పాడతాడు. అంటే మన శరీరంతో చేసే పని, మన నోటితో మాట్లాడే మాట మృదువుగా ఉండాలి, హితవుగా ఉండాలి, ఇతరుగా ఉండాలి, మృదుగా ఉండాలి, మృదుత్వం మాటలో కూడా మృదుత్వంగా ఉండాలి. ఎదుటి వాళ్ళకి మనం చెబుతున్నట్టు చెప్పకూడదు, మనం చెప్పిన ఏదో డిక్టేట్ చేస్తున్నట్టు కాకుండా వాళ్ళని మనం ప్రేమించి చెబుతా అంటే, వాళ్ళని ప్రేమించి చెప్తా అంటే వాళ్ళు ఆయన కూడా తాగుతూ ఉంటుంది అన్నమాట. మాట దేవుడితో సమానం. కొంతమందికి ఒక్క మాట చాలు బాగుపడటానికి, ఒక వాక్యం కూడా అక్కర్లేదు, ఒక్క మాట చాలు బాగుపడటానికి. శరీరంతో చేసే పని ఇమ్మూడాటిని ఈశ్వరుడు, నువ్వు శరీరంతో పని చేస్తే ఆ పని ఈశ్వరుడు దయ కలగాలి. నువ్వు మాట ఒక నోటితో ఒక మాట మాట్లాడుతుంటే ఈశ్వరుడు దయ కలగాలి. నీకు మనసులో ఏదైనా ఆలోచన వస్తుంటే, నీ మనసులో ఏదైనా సంకల్పం వస్తుంటే, నీ మనసులో ఏదైనా తలంపు వస్తుంటే ఈశ్వరుని దయ పట్టుకురావాలని అలా ఉపయోగించుకో శరీరాన్ని, మనస్సుని, మాటని. ఇది భగవద్గీత ఓపెన్ చేసి ఏదైనా మాటలు చెప్దాం ఈశ్వర మైండ్ అని. నీ మనసుని ఎక్కడ చోట పెట్టాలి కదా, నా మీద పెట్టి అంటాడు కృష్ణుడు. ఫిక్స్ ఎవరి మైండ్ అనిమి, మరి నా మనస్సును నా మీద పెట్టమంటే నువ్వు పెట్టగలవు, డివోటెడ్ మీ నా ఎందు నీకు ప్రేమ ఉంటే, నా ఎందు భక్తి ఉంటే మనస్సును పెట్టగలవు, కానీ నా ఎందు ప్రేమ లేకుండా నువ్వు మనస్సును ఎలా పెట్టగలవు. నా ఎందు నీకు ప్రేమ ఉంటే నీ మనస్సు నా మీద నిలబడుతుంది, నా ఎందు నీకు ప్రేమ లేనప్పుడు నా నీ మీద నా మీద నీ మనస్సు నిలబడుతుంది. డివోటెడ్ టు మీ ఫిక్స్ ఎవరి మైండ్ అని ఇలా చేస్తాడే, నీకు తెలియకుండా నువ్వు యోగి అయిపోతావు, నీకు తెలియకుండా నువ్వు యోగి అయిపోతావు. మనస్సు అణగకుండా ఆత్మజ్ఞానం రాదు. అయితే మీరు చేసుకునే పనుల విషయం, ఇంటికాడ మీరు చేసుకునే పనుల విషయం అశ్రద్ధగా ఉండకండి, తగు మాత్రంగా చేసుకోండి. మీకు ఏదైనా అవకాశం ఉంటే మీ గ్రామానికే లేకపోతే మీ సమాజానికి ఉపయోగపడితే ఉపయోగపడండి, అవకాశం ఉంటే. అదని మీ అహంకారాన్ని సంతృప్తిపరచుకోవడానికి కాదు, దేవుణ్ణి సంతృప్తిపరచడానికి పని చేయండి. అహంకారాన్ని సంతృప్తి పెంచుకుంటే అది పెరిగిపోతుంది. ఇప్పుడు నిప్పులో నెయ్యి పోయండి, నిప్పులో నెయ్యి పోసీకొలిది పెరిగిపోతుంది, నిప్పులో కిరసనాలు పోసీకొలిది ఆ మంట పెద్దదైపోతుంది. అలాగే మన మనస్సును సంతృప్తి పరుచుకునే కొద్ది, అహంకారాన్ని సంతృప్తి పరుచుకునేది అది పెరిగిపోతాం, పెరగదు, పలచబడదు, చెక్కబడిపోతా ఉంటుంది. అలా కాదు, ఈశ్వరుడి మీద ఈశ్వరుడు ప్రీత్యర్థము పని చేస్తుంటే నీకు తెలియకుండా అహంకారం జారిపోతుంది. ఈ జన్మలోనే నీ శరీరం ఇక్కడ తిరుగుతున్నప్పుడే ఈ శరీరం నీకు మోక్ష సుఖం అందుతుంది. శరీరం ఉండటానికి లేకపోవటానికి భేదం భేగం భేదం తెలియకుండా అయిపోదు. శరీరం ఉన్నా లేకపోయినా నీకు భేదం కనిపించదు. అది ఈ శరీరంలో ఉండ పండొచ్చు. ఎప్పుడు నీకు ఆత్మజ్ఞానం కలిగినప్పుడు, ఎన్ని విద్యలు నేర్చుకున్నా, ఎన్ని సాధనలు చేసినా ఆత్మశాంతి, ఆత్మశాంతి, ఆత్మజ్ఞానం, ఆత్మసుఖం ఇదన్నింటికి పరమావధి అదే, వీటన్నింటికి గమ్యం అదే. ఇవన్నీ కనిపిస్తున్నాయి, ఈ శరీరాలని నిజం కాదు, ఊరికే ఉన్నట్టు కనిపిస్తున్నాయి, ఇది నువ్వు కాదు. రామకృష్ణుడు చెప్పినట్టు మరోసారి చెప్తున్నాను. రామకృష్ణుడు రెండు ప్రశ్నలు అడిగారు. ఒకటి, జ్ఞానం అంటే ఏమిటని, ఏదైతే నేను నేను అంటున్నావు, ఆ నేను నేను కాదని తెలుసుకోవడం జ్ఞానం. ఆ నేను నేను కాదని తెలుసుకునే వరకు నిన్ను జ్ఞానం వరించదు, నీ హృదయంలో ఉన్నా. మరి మనిషికి దుఃఖం ఎందుకు వస్తుంది? కర్త అంటే భగవంతుడు ఒక్కడే కర్త, కానీ ప్రతి మనిషి నేనే కర్తను అనుకుంటున్నాడు. భగవంతుడు కర్తే, ఇతరులు ఎవరో కర్తలు కాదు. ఆ విషయం తెలియకపోవటం వాళ్ళకి దుఃఖం వస్తుంది. సత్యనారాయణ గారు స్వర్గస్థులు అయ్యారు అనుకుంటున్నాం మనం. ఏమో భగవంతుడు ఆయన చేత ఇంకా ఏమో మంచి పనులు చేయటానికి తీసిపోయి ఉండొచ్చు. మనకు నష్టం, మనకు సంబంధం వరకు నష్టమే. ఇంకా మంచి పనులు ఆయన చేత చేయించడానికి భగవంతుడు తీసిపోయి ఉండొచ్చు ఇంకో చోట ఎక్కడ మంచి పనులు చేయించడానికి. ఆయన కోణంలో ఆలోచిస్తే మనకు సంబంధించినంత వరకు మనకు నష్టం. ఇంకేదంటే ధనం సంపాదించగలం, కీర్తి సంపాదించగలం, కానీ మంచి వాళ్ళని సంపాదించడం కష్టం. కొంతమంది ఆ పూర్వపుణ్యం ఏంటంటే 4 రూపాయలు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా పుట్టింటి కాడ మంచివాళ్ళ మధ్యలో ఉంటారు, అత్తవారింటి కాడ మంచివాళ్ళ మధ్యలో ఉంటారు. మరి ఆ పూర్వపుణ్యం ఉంటుంది. కొంతమందికి పుట్టింటి కాడ దుఃఖం, అత్తవారింటి కాడ దుఃఖం. పుట్టింటి కాడ సుఖపడరు, అత్తవారింటి కాడ సుఖపడరు. అటువంటి వాళ్ళని గురించి షేక్స్పియర్ జాలిపడి అంటాడు, ది రెస్ట్ ఈజ్ సైలెంట్. ఇంకా వాళ్ళకి శాంతి శరీరం విడిచిపెట్టారు కదా పాప. పుట్టింటికాడ కాల్చికి తింటారు, అత్తారింటికాడ కాల్చికి తింటారు. కొంతమంది పుట్టింటికాడ దుఃఖపడినా అత్తారింటికాడ సుఖపడతారు. కొంతమంది పుట్టింటికాడ సుఖపడితే అత్తారింటికాడ పెద్ద సుఖం ఉండకపోవచ్చు. కొంతమంది ఎక్కడ దుఃఖం అక్కడ దుఃఖం. అలా ఎన్ని వచ్చినప్పటికీ ఇదంతా నువ్వు కాదు, నీ మనస్సుకి సంబంధించిన కూడా నిర్దేశాన్ని కూడా అది క్షమ. అది ఓర్చుకుంటే నువ్వు అది ఓర్చు ఎంత ఓర్చుకోగలవో అంతవరకు ఓర్చుకుంటే ఉద్రేకపడకుండా నువ్వు ఓర్చుకోగలితే ఈశ్వరుని యొక్క దైక పాత్రుడు అవుతావు. ఇక్కడ భగవంతుడు మాటలు చెప్పి 2 మాటలు చెప్పాడు. నీకు జ్ఞానం కావాలంటే పుస్తకాలు చదివితే వచ్చేది, 2 మాటలు నేర్చుకోండి. ఏం చెప్తున్నాడంటే, మిమ్మల్ని మీరు పొగుడుకోవద్దు, ఇతరులను తీర్థండి. చాలామంది వాళ్ళని వాళ్ళు పొగుడుకుంటూ ఉంటారు. అదొక క్యాన్సర్ దెబ్బ అండి. శరీరానికి క్యాన్సర్ దెబ్బ ఎటువంటిదో మనసుకి ఇటువంటి దెబ్బ. మిమ్మల్ని మీరు పొగుడుకోవద్దు, ఇతరులను తిట్టద్దు. ఏంటంటే ఇతరులను మనం పొగుడుకున్నా మన మనసు పాడైపోతుంది. ఇతరులను దూషించిన, ఇతరులను దూషిస్తే మన బుద్ధిలో దోషాలు పెరుగుతాయి. ఇతరులను దూషించకూడదు, మన బుద్ధిలో దోషాలు పెరుగుతాయి. ఇతరులు ఏదైనా దోషం ఉందనుకోండి, మీరు తిట్టడానికి అది ఈశ్వరుడు చూసుకుంటాడు. మన అందరం జీవకోటి వాళ్ళు. చాలామందికి 2 రోగాలు ఉంటాయి. అదే పుట్టుకతోటి 2 రోగాలతో పుడతారు. తల్లి కడుపులోంచి బయటకు వచ్చినప్పుడు 2 రోగాలతో పుడతారు. వాళ్ళని వాళ్ళు పొగుడుకోవటం, ఇతరులను తిట్టడం, ఈ 2 ముందు విడిచిపెట్టాయి. ప్రాథమికంగా ఇదంతా ఎల్కేజీ యూకేజీ లాంటివి. ముందు ఈ 2 అట్లుంది బయటకు. ఆత్మస్థుతి పరనంద ఏమంటారు అది? ఆత్మస్థుతి పరనంద. నీకు ఆత్మజ్ఞానం కావాలనుకుంటే ఆత్మస్థితి నుంచి పరనంది. నీ ఈగో సెన్స్ని గ్లోరిఫై చేసుకో. మీరు మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది. అంత మాత్రం చేత ఆత్మజ్ఞానం రాదు. ఆత్మజ్ఞానం మనసు అడిగిన వాడికి ఆత్మజ్ఞానం వస్తుంది. పుణ్యం వేరు, ఆత్మజ్ఞానం వేరు. పుణ్యం మంచిదే, కానీ అంత మాత్రం చేత ఆత్మజ్ఞానం వచ్చేది మనస్సు అనగాలి, అప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఎన్ని ఆకర్షణలున్నా నారాయణుడు కృష్ణుడి వికారం లేకుండా ఉండరు. అందుకే దేవుడు అయ్యాడు. ఎన్నో ఆకర్షణల మధ్యన వికారం లేకుండా ఉండగలడు వాడే నారాయణుడు. కొంతమంది మాకు జిన్ను తినమంటే జిన్ను తినమంటారు, దళితే తెపాడా జిన్ను తినేస్తారు. ఎందుకంటే మాకు సామాన్యమైన బట్టలు సరిపోతాయని, పెద్ద పెద్ద ఖరీదైన బట్టలు అక్కర్లేదని చెప్తారు. కొట్లు పడితే కొనేస్తారు. అవసరమైనప్పుడు మాట్లాడండి, అవసరం లేనప్పుడు మాట్లాడద్దు. అవసరమైన పని చేసుకోండి, అవసరం లేని పనులకు వెళ్ళకండి. మీకు మీ అవసరాలకి మీ అవసరాలు డబ్బు మీ అవసరాలకు ఉండాలి. మీ అవసరాలకు మించింది ఏదైనా ఉంటే ఎవరికైనా ఉపయోగపడండి. అందుకని మీరు పాడైపోయి ఉపయోగపడద్దు. మీ అవసరాలకి మించి ఏదైనా డబ్బు ఉంటే ఎవరికైనా ఉపయోగపడద్దు. అదే ఈశ్వర ప్రీత్యర్థం. వాళ్ళ దగ్గర పాడి వాళ్ళు ఏదో మనల్ని మెచ్చుకుంటారని మరి ఈ దృష్టిలోకి వెళ్ళకూడదు. చాలామంది ధర్మాలు చేసే వాళ్ళు కీర్తి కాంక్షతోడు చేస్తారు. కీర్తి రావచ్చు మీకు, ఈశ్వరుని దయ రాదు. ఒక కాలంలో చేసే పని ఇంకొక కాల ప్రభావంలో కొట్టుకుపోతుంది. ఏడా మీరు ఏదో మంచి పని చేశారు, మళ్ళీ ఏదో ఫలితం వస్తుంది మీకు. ఆ ఫలితం ఇంకో కాలంలో అనిపిస్తారు, పోతుంది అది. ఇంకది ఇదంతా స్వప్నమే. భగవాన్ అన్నారు, ఈ దేహం దేహాలు పీడించేస్తున్నాయి. జాగ్రత్త అవస్థలో దేహాలు ఏదో దేహాన్ని వేసి తిరుగుతున్నాం. ఆ నిద్రపట్టేటప్పుడు సరిగ్గా నిద్రపట్టేటప్పుడు కళ్ళు వస్తున్నాయి. ఆ కళ్ళు వచ్చినప్పుడు కూడా మనసు ఇంకో దేహాన్ని వేసి తిరుగుతుంది. ఇది సినిమాలకు వెళ్ళిపోతూ ఉంటుంది, లేకపోతే విమానాల మీద తిరుగుతూ ఉంటుంది, అది బట్టల కొట్లకు వెళ్ళిపోతూ ఉంటుంది, అది బంగారు కొట్లకో బంగారు. పోనీ ఈ దేహం మనసు మీద ఉంటే పోనీ సుఖంగా ఉందంటే మనసు ఇంకో దేహాన్ని కల్పించి ఎక్కడో తిరుగుతూ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది కాశీ అడుగు అరుణాచలం అడుగు బట్టల కొట్లు పడిపోతుంది వెళ్ళదు. పోనీ ఈ శరీరం కూడా వదిలించుకుందాం, రాత్రి చూసుకున్నప్పుడు మనసు కళ్ళ కళ్ళు వస్తాయి కదా మనకి, ఏదో దేహాన్ని వేసుకుంటుంది, ఏదో శవాన్ని వేసుకుని అక్కడ పోయి తిరిగి వచ్చేస్తూ ఉంటుంది. కేశ్వరం కాబట్టి ఉందిర్రు, ఉందిరి కాబట్టి కేశ్వరం, ఎక్కడికి వెళ్ళి వచ్చేస్తూ ఉంటుంది. అక్కడ ఈ దేహాన్ని చూస్తే ఇక్కడ బాధ, ఆ స్వప్నంలో కనిపిస్తే ఆ దేహాలు బాధ, ఆ దేహాలు అంటే ఈ దేహాలా, ఇదే అంటే ఇక్కడ చూస్తే ఈ దేహం బాధపడుతుంది, అక్కడ చూస్తే ఆ దేహం బాధపడుతుంది. ఇంక నిద్రపోలేదు గంట సేపు స్వప్నంగా నిద్రపోతే కదా మన స్వప్నం, అదే నా అహంకారం పడుకుంటాము కాబట్టి అది పడుకోకపోతే అది అక్కడ లేదన్నాడు. పీడించేస్తుంది ఏదో దేహం. పోనీ ఈ దేహం వదిలించుకునే, ఈ దేహం కూడా వదిలించుకుందాం, నిద్రపో నాలుగు గంటలు నిద్రపడితే అక్కడ మనసు కలుస్తుంది, ఆ కళ్ళు ఇంకో దేహం వేసి తిరుగుతుంది, అది మరొకసారి పేకాటికి వెళ్ళిపోతా ఉంటుంది, ఈసారి అది అలవాటు సారా కొట్టుకు వెళ్ళిపోతా ఉంటుంది. అంటే ఈ దేహం అనేది ఇంకో దేహం కల్పించి వెళ్ళిపోతుంది, కొట్టులోకి తాగేస్తున్నది. అక్కడ ఏమో ఆ దేహం గొడవ, ఇక్కడ ఈ దేహం గొడవ, నిద్రపోతే ఆ దేహం గొడవ. అయ్యి బాబు ఈ దేహాలతో ఎలా పడుతున్నారు బాబు అంటాడు. ఎలా పడుతున్నారు బాబు ఈ దేహాలతో ఎలా పడుతున్నారు సుబ్రహ్మణ్య గారు, ఎలా పడుతున్నారని బాబు ఈ దేహాలతో. దేహం చచ్చిపోతే దేహం ఉండదు, దేహం ఉండదేమని బాధ. దేహం ఉంటే ఈ బాధ, దేహం ఉంటే పేకటను తాగుడను సినిమాను ఎక్కడ చోట పోతాం దేహం. పోయి ఈ దేహాన్ని పడుకోబెట్టేస్తాం అనుకోండి, మనసు ఇంకో దేహాన్ని కనిపించి వెళ్ళిపోతుంది, ఆ దేహంతో బాధ. ఈ దేహం ఇంకెంతసేపు, ఇంకో 10 నిమిషాలు నిద్ర ఏదైనా ఒక గంట సేపు పడితే ఆ గంట అయితే అహంకారం పడుకుంటాను, లేదా ఆ సుఖం లేదు అన్నారు. 10 మంది సరిగ్గా నిద్ర పడితే రోజు ఏదో కళ్ళు వస్తాయి, ఆ కళ్ళు ఏదో దేహాన్ని వేసుకుంటారు, వాళ్ళకి దేహం ఉంటుంది, ఆ దేహాన్ని వేసుకుని ఎక్కడ చోటకి వెళ్ళిపోతూ ఉంటారు, తాగి వచ్చేస్తూ ఉంటారు. ఇవన్నీ మీరు చెప్పాను, మీరు నమ్మద్దు, మీ అనుభవంలో కూడా చూస్తూ ఉండండి. ఇప్పుడు పేకాట అలవాటు అనుకోండి, వాడికి 4 వచ్చేది ఇక్కడ దొరకతలది అనుకోండి, నిద్రలో ఆ శరీరం మనసు ఏం చేస్తున్నాడు, ఇంకో దేహాన్ని కల్పించుకుని వెళ్ళి ఎక్కడ చోటకి వెళ్ళి పేకాట ఆడొచ్చేస్తా ఉంటుంది, అక్కడే దేహం కూడా అన్నారు భగవాన్. ఇప్పుడు తాగుడు వల్ల శరీరం ఒకటే గొర్రెలు అవుతుంది, పేకాట వల్ల మొత్తం సంసారం గొర్రెల. ఇంతకీ ఏం చెప్తున్నాయంటే, మీకు ఏదైనా డబ్బు ఉందనుకోండి, అనవసరంగా పాడు చేయకండి, అవసరమైన పనులు చేసుకోండి, అవసరమైన పనులు దీనికి వెళ్ళకండి, అవసరమైన మాటలు మాట్లాడండి, అవసరం లేని మాటలు మాట్లాడకండి. మీకు ఏదైనా డబ్బు ఉందంటే మీకు అవసరమైన పనులు చూసుకోండి, ఇంకేమైనా మిగిలింటే ఏదైనా సమాజానికి ఉపయోగపడండి. అదే నిర్మలంగా ఉండాలి, ఈశ్వర ప్రీత్యర్థంగా ఉండాలి. మనం సారా కలవాడు పడినట్టే గౌరవాలు కలవాడు పడిపోయామనుకోండి, ఇంకా మంచి చేయలేము. పేరు పెట్టి పట్టుకుందంటే ఎక్కడ మంచి పని అవసరం అక్కడ చేయరు, వాళ్ళు గౌరవం వస్తుందంటే అక్కడ అవసరం లేకపోయినా పని చేస్తారు. గోదావరి నది పక్కన, గంగా నది పక్కన నీళ్ళు తగ్గినట్టు, నీళ్ళు లేని చోట బోరు తగ్గించరు, నీరు ఉన్న చోట నోరు తగ్గిస్తారు. మీ పేరు వస్తుందంటే అక్కడ బోరు వేయించండి, నీరు ఉన్న చోట వేస్తాడు బోరు, అది ఇవన్నీ పెట్టు చేస్తుంది. నీకు ఈశ్వరుని దయ్యాలు వస్తుందా పెట్టు పనులన్నీ చేస్తాను. తర్వాత ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే, జరిగిపోయిన గొడవ తెరపెట్టుకోవద్దు. వాళ్ళు ఇలా తిట్టారు, వాళ్ళు అలా తిట్టారు, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు అలా అన్నారు, ఇలాగ జరిగిపోయిన గొడవ తెరపెట్టుకుంటే మీకు ప్రేమ తగ్గిపోతుంది, ద్వేషం పెరిగిపోతుంది. ఈ పార్వతి దేవారాయ అంటే పూర్వం కొమ్మర్లు ఉంది, ఆ కొమ్మర్లు అలా తిచ్చారనుకోండి, పార్వతి మన కొమ్మర్లు ఉన్నప్పుడు అలా అలా తిచ్చారు, ఇలా తిచ్చారు దేవారాన్ని కూర్చు, దేవారాన్ని కూర్చుని అనుకుంటే ఆ దేవారాయం చేసుకుని సాధన అంతా పోతుంది. అది మా భగవంతుడు ఏం చేస్తాంటే, భగవంతుడు చెప్పాడు, నా దయ లేకుండా నేను మీకు దారి ఇవ్వకుండా మీరు మోక్షాన్ని పొందలేదు. ఏంటంటే ఏదో ఎక్కడ ఎక్కడో చోట మనం మాయ పెడుతూ ఉంటాడు, మాయ తప్పించుకుని మనం వెళ్ళాలి. ఆయన దయ ఉంటేనే కనుక మాయ దారి ఇవ్వదు మనకు. భగవంతుడి దయ లేకుండా భగవంతుడి మాయ మనకు దారి ఇవ్వదు, దారి ఇస్తేనే కానీ మోక్షంలోకి వెళ్దాం. ఆ చైతన్య ఐక్యం కాలేదు. చదువు ఉన్నవాళ్ళు చదువు లేని వాళ్ళ గురించి కొంచెం ఆలోచిస్తాడు బాగుపడతారు, ధనం ఉన్నవాళ్ళు ధనం లేని వాళ్ళ గురించి కొంచెం ఆలోచిస్తే వాళ్ళు బాగుపడతారు. ఈ 2 సున్నా అయితే ఆత్మస్థితి తగ్గించుకోండి, పరమానంద వద్దు. ఈ 2 మీకు ఎల్కేజీ యూకేజీ లాంటివి, ఈ 2 విడిచిపెట్టకుండా మేము ఏదో ఆత్మజ్ఞానానికి వెళ్ళిపోతున్నాం, మోక్షానికి వెళ్ళిపోతున్నాం, మేము వచ్చి ఉపనిషత్తులు చదివేశాం, వేదాలు చదివేశాం, నువ్వేదో నేర్చుకోవడంలో వచ్చేది కదా, ఆయన దయ ఉంటే కదా అని తెలియబడింది. ఈ పొద్దున్న ఎవరో చెప్తున్నారు, రమణ మహర్షి గారిని ఎవరో అడిగారు, వచ్చింది 12 సంవత్సరాలలో మాట్లాడుకుండా ఉంటే జ్ఞానం వచ్చేస్తున్నట్టు కదా అని. రమణ మహర్షి గారు అన్నారు, జ్ఞానం రాదు కానీ మూగతనం వస్తుందని చెప్పాడు. జ్ఞానం రాదు కానీ మూగతనం ఉన్నట్టుకు వస్తుంది, అంతకుముందు మాట్లాడి మాట్లాడి కూడా పోతాయి చివరికి. ఆచార్య ఉపాసనము శాంతి
తర్వాత
కపటం లేకుండా ఉండాలి. మనం మాట్లాడే మనసులో కపటం ఉండకూడదు, మన ఆలోచనలో కపటం ఉండకూడదు. నిష్కపటికే నిష్కపటి నిర్మలంగా ఉంటాడు. ఎవడైతే కపటం ఉందో వాడు నిర్మలంగా ఉండలేడు. నిష్కపటికి నిష్కపటికి మాత్రమే దైవానుగ్రహానికి పాత్రుడు అవుతాడు. కపటం లేని మనిషి దైవానుగ్రహానికి పాత్రుడు అవుతాడు. కపటము పనికి రాదు, కాపట్యం పనికి రాదు. తర్వాత స్థైర్యం ధైర్యంగా ఉండాలి. ధైర్యం కూడా మనం ఇప్పుడు కూడా మన మీద మన ఆత్మవిశ్వాసం పోగొట్టుకోకూడదు. ధైర్యంగా ఉండాలి. మన నిధానంలో మనం ఉండాలి, మనం ధైర్యంగా ఉండాలి. ధైర్యం లేకపోతే ఏ పని చేయలేము. భౌతికంగా అభివృద్ధిలోకి రాలేము, ఆధ్యాత్మిక కూడా అభివృద్ధిలో ధైర్యం మనకు లేకపోతే, ఎంతో కొంత ధైర్యం లేకపోతే, మనకు సొంత ఆలోచన లేకపోతే, మన నిధానం మనకు లేకపోతే, భగవంతుడి యొక్క మాటను భగవంతుడి మీద మాటను మనం విశ్వాసం ఉంచుకోకపోతే, శ్వాస ఇవ్వకపోతే రేపు పోతుంది. శ్వాస మీద ఆధారపడకు, విశ్వాసం మీద ఆధారపడాలి. నడపడము మనం రోజు హాస్పిటల్కి చూపించి చెకప్ చేయించుకుంటూ వస్తాం అనుకోండి, శ్వాస ఆగుతుందా? మన ఇంటి మీద డాక్టర్లు ఉన్నారనుకోండి, మన శ్వాస ఆపుచేస్తారా? శ్వాస మీద ఆధారపడకు, ఏదో రోజున పోతుంది, విశ్వాసం మీద ఆధారపడాలి. నందిన వాడికి సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. మీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా ఓడిపోద్దు. ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఎమోషన్ వద్దు, ఉద్రేకం వద్దు. పరిస్థితి ప్రతికూలంగా ఉంటే కుంగిపోవద్దు. పరిస్థితి మీకు ప్రతికూలంగా ఉన్నాయి కొన్ని కుంగిపోకుండా ఉంటున్నారు, అప్పుడు కూడా మీకు ఈస్టర్ను దయకి మీరు పాత్రలో ఉంటారు. అయ్యో పాపం ఇన్ని బాధలు పడుతున్నారు వీళ్ళు, ఇన్ని బాధల మధ్యలో ఉన్నప్పటికీ వాళ్ళు వికారం లేకుండా ఉంటున్నారు, ఓర్చుకుంటున్నారు. వీళ్ళకి ఇవ్వకపోతే మోక్షం ఎవరికి ఇస్తాను? వాళ్ళు వరిస్తాడట ఈశ్వరుడు. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ. శివుడికి ఉన్న పేరుల్లో రుద్రుడు ఒక పేరు. శివుడికి ఉన్న నామాల్లో రుద్రుడు అంటే దుఃఖాన్ని దుఃఖ కారణాన్ని తెంచేసేవాడు రుద్రుడు. శివుడు అంటే శుద్ధుడు, మంగళప్రదుడు, నీకు మంచిని చేకూర్చేవాడు, జ్ఞానానికి ఆత్మ, అన్ని గ్రంథాలకి ఆత్మ. శివుడంటే మంగళం, శివుడంటే శుభం, శివుడంటే నీకు మంచి చూకే, నిన్ను శుద్ధపరిచేవాడు, నీ మనస్సును నీ బుద్ధిని శుద్ధి చేసేవాడు శివుడు. రుద్రుడంటే నీకు పడి ఏ కారణం వల్ల దుఃఖపడుతున్నావో ఆ కారణాన్ని నీ దుఃఖాన్ని తెంచి పక్కన పెట్టేవాడు రుద్రుడు. భక్తులు ఏం చేస్తారంటే తెలుసా, లౌకికులు ఏం చేస్తారంటే మాకు బ్యాంకులో ఎంత డబ్బు ఉంది, లేకపోతే మాకు 10 ఎకరాల పొలం ఉంది, లేదా మాకు చుట్టాల పని బాగానే ఉంది, స్నేహితుని పని బాగానే ఉంది, కుటుంబం అంతా బలంగా ఉంది, ఇలా అనుకుని బతుకుతాం. భక్తుడు ఎలా బతకట్టు, భగవంతుడి మీద ఆధారపడి బతుకుతాడు. మీరు చచ్చేరిపు చుట్టాలు ఆఫ్ చేస్తారా, డబ్బు ఆఫ్ చేస్తున్నారా, అది మీ కుటుంబం ఆఫ్ చేస్తుంది. జవహర్లాల్ నెహ్రూ గారు మాట చెప్పారు సార్, అది నాకు ఇప్పుడైనా జ్ఞాపకం వస్తా ఉంటుంది. ఆయన ఇంగ్లాండ్లో బారెట్లో ఏదో చదువుకొచ్చాడు, ప్లేడర్ కోర్సు చదువుకొచ్చాడు ఇంగ్లాండ్లో. కొన్నాళ్ళు కోర్టుకి వెళ్ళాడు, కొన్నాళ్ళు తక్కువ కాలం వెళ్ళాడు కోర్టు ద్వారా. గాంధీ గారితో స్నేహం వచ్చింది, గాంధీ గారితో స్నేహం చేశాడు చాలా కాలం. గాంధీ గారితో స్నేహం చేయటం వల్ల అతను ప్రధానమంత్రి అయ్యాడు, లేకపోతే అతనికి ప్రధానమంత్రి ఎవరు ఇస్తారు? ఒకసారి ఎప్పుడు ఆయన ప్రధానమంత్రి అవ్వకముందు మాటలు, వాళ్ళు చుట్టాలు అనేవారట, ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకొచ్చా, కోర్టుకి వెళ్ళి 4 రూపాయలు సంపాదించుకోవడం మానేసి తిండుగుడ్డు కట్టుకుని ఆడు తిరుగుతుంటే ఆడ రకాలు నువ్వు తిరుగుతున్నావంటే అనేవారు. ఆ గాంధీ గారు తిండుగొట్టు కట్టుకుని ఆడు తిరుగుతున్నాడు దేశం అంతా, ఆడనకాలు నువ్వు తిరుగుతున్నావు, శుభ్రంగా కోర్టుకి వెళ్ళి ప్రాక్టీస్ చేసి 4 రూపాయలు సంపాదించుకోవచ్చు. మా చుట్టాలు అలా అనివ్వరు. మా చుట్టాలు చెప్పినట్టుంటే ఇవాళ నేను ప్రధానమంత్రి అవుతాను, ప్రధానమంత్రి పెద్ద గొప్ప ఏం కాదు, నా మనస్సు ఎలా బాగుపడుతుందన్నాడు. గాంధీ గారితో స్నేహం చేయటమే నా మనస్సు బాగుపడింది, లేకపోతే నా మనస్సు ఎలా బాగుపడుతుందన్నాడు. కానీ మా చుట్టాలు అనివ్వరు, ఆ తిండుగొట్టు కట్టుకుని ఆడు తిరుగుతాను, ఆడనకాలు నువ్వెందుకు తిరుగుతున్నావని. నేనంత బాగుపడ్డానంటే బాపూజీ వల్లే కదా, లోపల బాగుపడ్డాను, బయట చూస్తే పదవులు వచ్చింది, పదవుల మాట వదిలేను, లోపల బాగుపడ్డాను కదా, అది కడ ముఖ్యం అన్నాడు. మా చుట్టాలు మాట్లాడుకుని చుట్టాలు కూడా తిరిగితే ఏముంది, ఇప్పుడు ఏదో కోర్టు కింద 4 రూపాయలు సంపాదించుకుని ఊరికి పేరు లేకుండా దిక్కు మొక్కు లేకుండా చచ్చిపోతాడు. ఇప్పుడు దేశంలో 100 కోట్లు జరుగుతున్నారు, 100 కోట్లలో ఒకడగా నేను కూడా చచ్చిపోతాడు. ఇంకా సొంత ఆలోచన చాలా ముఖ్యం. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే, ఒకటి ఆత్మవిశ్వాసం, 2 సొంత ఆలోచన, ఆ 2 ముఖ్యం. తర్వాత ధైర్యం విడిచిపెట్టకూడదు. ధైర్యం కూడా మందు. మన శరీరానికి రోగం ఎలా వస్తే, రోగం వస్తే మందు ఎలా పనిచేస్తుందో, మన మనసుకు ధైర్యం కూడా ఒకసారి మనసు ధైర్యం అవసరం, ఖరీదు అవసరం. మన దేశంలోని నాయకుల్లో బాగా ధైర్యవంతుడు గాంధీ గారు. మన దేశంలో నాయకుల్లో బాగా ధైర్యం ఉంచడా. ఆయనకంటే తెలివైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, గాంధీ గారి కంటే తెలివైన వాళ్ళు, కానీ ఆయనకంత పేరు రావటానికి ధైర్యం. ఆయన ప్రాణం మీద, ఆయన ప్రాణం ఆయనకు అక్కర్లేదు. ఒక మంచి పని కోసం తన ప్రాణాన్ని ఇచ్చేస్తాడు. ఈ భగవద్గీత చూస్తాడు గాంధీ గారు అన్నవారు, చిన్నప్పుడు మా అమ్మ చనిపోయింది, మా అమ్మ చనిపోవడం నాకేమి లోటు రాలేదు, ఈ భగవద్గీత కారణం అన్నాడు. చిన్నప్పుడు మా అమ్మ చనిపోయింది, మా అమ్మ చనిపోవటం నాకేమి లోటు అనిపించలేదు, భగవద్గీత నాకు అమ్మ అన్నాడు. శ్రీరామ, గాంధీ గారు చనిపోయినప్పుడు శ్రీరామ శ్రీరామ అన్నాడు. మళ్ళీ మూడోసారి శ్రీరామ అనే ప్రాణం పోయింది. ముందు రెండు సార్లు అన్నాడు, మూడోసారి అన్నప్పుడు ప్రాణం పోయింది. శ్రీరామ శ్రీరామ, మళ్ళీ మూడోసారి కూడా శ్రీరామ ప్రాణం పోయింది. మనం రాముణ్ణి ఆదర్శంగా పెట్టుకున్నా, గాంధీ గారు చెప్పాడు రాముణ్ణి ఆదర్శంగా పెట్టుకోవడం నాకెంత దారుణం వచ్చింది. రాముడి, ఇప్పుడు రాముడికి పట్టాభిషేకం నిర్ణయించాడు. ఇప్పుడు కైకి కూడా చాలా సంతోషించింది రాముడికి పట్టాభిషేకం అవుతాను. ఈ మందర ఏం చేసిందంటే చెడ్డలో మన తన ఆలోచన అంతా మార్చేసింది. ఎవరు ఆలోచన? కైక ఆలోచన మార్చేసింది. ఆ కైకి సత్వగుణంలో ఉన్న కైకి రజగుణం వచ్చేస్తుంది. ఈ మందర మాటలు ఇచ్చుకుని సత్వగుణం వదిలేసి రజగుణంలోకి వచ్చేస్తుంది. తర్వాత రామాయణం అంతా మీకు తెలుసు. రామాయణం తర్వాత రాముడు అరణ్యవాసానికి వెళ్తే అన్నీ తెలుసు. అప్పుడు రాముడు అంటాడు, అక్కడ మందర నిజం కాదు, కైక నిజం. ఈశ్వర సంకల్పం జరుగుతుంది, అలా జరిగేది ఈశ్వర సంకల్పం, అనుకునేది జీవ సంకల్పం. ఈశ్వర సంకల్పాన్ని నూటికి నిలుపాళ్ళు అంగీకరించిన వాడికి సాధన తోడు పనేముంది. ఓ రామ ఓ శ్రీరామ, తను తాను కాదని తెలిసిన వాడికి జపం మీద తపం మీద, అంటే నూటికి నిలుపాళ్ళు ఈశ్వర సంకల్పాన్ని ఆచరించి వాడికి ఇంకా జీవలక్షణాలన్నీ చనిపోతాయి. జీవలక్షణాలు ఉండేవాడికి ఇంకా నూటికి రూపాయలు ఈశ్వర సంకల్పాన్ని గౌరవించేవాడికి, ఈశ్వర సంకల్పం మీద ఆధారపడి జీవించి, చుట్టాల మీద ఏదో ధనం మీద లేదా బ్యాంక్ మీద ఇతర మీద ఆధారపడదు. ఈశ్వర సంకల్పం మీద మీకు ఉంటే ఉండొచ్చు, వాటి మీద మటుకు మనస్సు ఆధారపడకూడదు. మనస్సు మటుకు ఈశ్వరుడి మీద ఆధారపడాలి. మీకు ఐశ్వర్యం ఉంటే ఉండనివ్వండి, మీ ప్రారంభాన్ని బట్టి ఐశ్వర్యం వస్తుంది, దాచుకొని జాగ్రత్త పెట్టుకోండి. కానీ వాటి ఈ ఐశ్వర్యం బట్టి నేను సుఖంగా ఉంటాను అనుకోకండి. మీ మనస్సును బట్టి ఈశ్వరుడి మీద ఆధారపడండి. ఈవేళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయే విషయాల మీద ఆధారపడకండి. మైండ్ కంట్రోల్. మీకు మీ పరిస్థితులు మీకు ప్రతికూలంగా ఉన్నాను అనుకో, ఆ మనస్సు నియమించుకోవడం విడిచిపెట్టకండి. మైండ్ కంట్రోల్ అంటే మనస్సును ఎప్పుడైతే మీరు చక్కగా సంస్కరించుకుంటున్నారో, మనస్సును ఎప్పుడైతే చక్కగా నియమించుకుంటున్నారో, మనస్సు మీ మనస్సు చేతిలో మీరు లేకుండా మీ చేతిలో మనస్సును ఎప్పుడైతే పెట్టుకుంటున్నారో, అప్పుడు ఆ మనసు మీకు స్వాధీనం అవుతుంది. మీకు స్వాధీనమైన మనస్సే మీకు మిత్రుడిలా పనిచేస్తుంది. మీకు మిత్రుడైన మనస్సే మీకు జ్ఞానం సంపాదించబడుతుంది. అంటే బాహ్యంగా ఉన్న మిత్రులు మీకు ఎంత ఉపకారం చేస్తారో, మీ మనస్సు మిత్రుడైతే అంతకంటే కోటి రెట్లు ఎక్కువ నీ మనస్సే మీకు ఉపకారం చేసి పెడుతుంది. అర్జున, మీకు బాహ్యంగా మీకు క్షేమం కోరేవాళ్ళు మీ మిత్రులు మీకు ఎంత ఉపకారం చేసి పెడతారో, అంతకంటే ఎక్కువ నీ మనస్సే నీకు ఉపకారం చేసి పెడుతుంది. అర్జున, జన్మ మృత్యు జరా వ్యాధి కలిగే దుఃఖం దోషం అంటే వ్యక్తి భావన లేకుండా జీవించటం. ఈ మధ్యన అమెరికాలో ఏమిటండి, ఆ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కదా, ఉద్యోగాలు చేస్తుంటే ఆఫీసులో ఒకసారి యజమాని ఎలా చూసుకుంటే వెళ్తూ ఉంటాడు, అంటే ప్రతి రూము ఇప్పుడు రోజుకోసారి ఎలా చూసుకెళ్తా ఉంటాడు. కొంతమంది మనుషుల పిల్లలు, కొంతమంది ఉద్యోగస్తులకి అహంకారం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చెప్పింది నిజం కాకపోయినా వాళ్ళు చెప్పింది నమ్మంటూ ఉంటారు, లేదా తిట్టేస్తూ ఉంటారు, లేదా పిచ్చి పిచ్చి పనులన్నీ చేసేస్తారు, అది ఎదటి వాళ్ళ దగ్గర గలాటా పెడతా ఉంటారు. అది అన్ని రూములు చూసుకుంటూ ఉంటారు ఉద్యోగాలు. ఎవడైనా ఒకరు పేచీలు మొదలెట్టాడు కొన్ని పని చెడిపోతున్నాడు. మీ ఇంటికి పెంకి వేసేవాడు ఎవడైనా వచ్చారనుకోండి నలుగురు, ఒకడు బడ్డకొచ్చు అనుకోండి, వాడు ఒక్కడే సరిగ్గా చేయకపోయిన పనులు మిగతా ముగ్గురిని చెడగొట్టేస్తాడు. అంటే ఎవడన్నా అహంకారంగా మాట్లాడినా, అహంకారంగా సమాధానం చెప్పినా, అలా చూస్తారని ఒక నెలలు చూశాను ఆఫీస్కి రమ్మని పిచ్చవాళ్ళని పిచ్చ హాస్పిటల్కి పంపుతున్నారు చూడండి, అలా మూడు నెలలు పలానా చోట ట్రైనింగ్ పొగరబోత్తనం ఎక్కువగా ఉంది, పొగరబోత్తనం తగ్గించుకురా, ఎలా తగ్గించుకోవాలి, మూడు నెలలు ట్రైనింగ్ పంపుతున్నారు అంటే ఆఫీస్ అంతా చెడగొట్టేస్తారని వీళ్ళు. వాడు ఒక్కడే పాడైపోలేదు, మిగతా ఉద్యోగస్తులను కూడా చెడగొడతారేమని అహంకారం ఎలా తగ్గించుకోవాలో, వ్యక్తి భావన ఎలా తగ్గించుకోవాలో, అందరితో కలిసి ఎలా పనిచేయాలో అది నేర్పడం కోసం మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి పంపించడం అంటారు. అయితే మిగతా వాళ్ళని చెడగొడతారు. ఇది కలరావానికి చోళ్ళు ఒకళ్ళ ఊళ్ళో ఒకళ్ళు కలర వస్తే మిగతా వాళ్ళకి ఎలా అంటుకుంటారు? ఇలా అహంకారం ఎక్కువ ఉంటే, అహంకారం ఎక్కువ వాళ్ళతో నిజంగా మనం స్నేహం చేస్తూ ఉంటాం, కొంతమందికి మనకు అది వచ్చేస్తుంది అహంకారం వచ్చేది. అంటే శరీరం వస్తుంది, శరీరం పెరుగుతుంది, శరీరం ముసలిది అయిపోతుంది, శరీరం చనిపోతుంది, శరీరం చనిపోతుంది, శరీరం చనిపోతుంది, శరీరం చనిపోతుంది. నీకు శరీరం పేరు మీద మనసు పేరు మీద వచ్చింది ఎక్కువ శాంతి కదా, శాంతి వచ్చింది నీకు. మీరందరూ ఉంటున్నారు, మీరు జీవితంలో లెక్కేసి చూసుకుంటే మీరు శాంతి కంటే అశాంతి ఎక్కువ అనిపిస్తున్నారు, సుఖం కంటే దుఃఖం ఎక్కువ అనిపిస్తున్నారు. అయితే పైకి చెప్పుకోరు గౌరవాలకు భంగం అని. మీరు ఎంతమంది శాంతిగా ఉన్నారు, ఎంతమంది సుఖంగా ఉన్నారు? సుఖం అనేది ఎక్కడా లేదు, ఒక చైతన్యుడు తప్పించి మన హృదయ నారాయణుడు మన హృదయ గుహలో ఉన్నాడు, అక్కడ తప్పించి ఆ చైతన్యుడు తప్పించి బ్రహ్మంలో తప్పించి ఆత్మ పదార్థంలో తప్పించి చావులేని సత్పదార్థంలో ఆ సత్యవస్తువులు సద్వస్తువులు తప్పించి సుఖం ఎక్కడా లేదు. ఎన్ని జన్మలు వెతికినా దొరకదు, అక్కడ లేదు. కాబట్టి వత్రిహరి అన్నాడు, డబ్బుంటే మీరు బజార్లో, డబ్బుంటే మీరు బజార్లో వస్తువులు కొనుక్కోవచ్చు. మీకు అర్థమవుతుంది, 10 మంది ఓట్లు వేసే వాళ్ళు ఉంటే మీరు ఏదో ఎమ్మెల్యే అవ్వచ్చు, అర్థమవుతుంది మీకు. కానీ వైరాగ్యం లేకుండా సుఖం ఎక్కడం తెలుస్తుంది? వైరాగ్యం లేకుండా 10 పుస్తకాలు చదివితే మీకు పాండిత్యం రావచ్చు, కానీ వైరాగ్యం లేని వాడికి సుఖం రాదు. అంతేకాదు వైరాగ్యం లేని వాడు ఎంత ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలన్నా ఉండడు అన్నాడు భర్తృహరి. వైరాగ్యం లేని మనిషి నేను ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి నాడు అనుకున్నా, చురుక పలుకులు పలికిన వైరాగ్యం లేని మనిషి ఎన్నడూ ధైర్యంగా ఉండలేడు. గాంధీ గారి రోజు ఇంటికాడ చెప్పి వెళ్ళేవారు. ఏ రోజు ఆ రోజు ఉద్యమాలు కాదండి, ఆ రోజు సాయంత్రం ఇంటికి రావచ్చు రాకపోవచ్చు. నేను బతుకున్నప్పుడు ఎలా ఉన్నానో చనిపోయినా మీ పనులు మీరు చూసుకోండి, నా గురించి మీరేం బాధపడక్కర్లేదు. ఏ రోజు ఆ రోజు ఇంటికాడ చెప్పి వెళ్ళేవారు. నేను బతుకున్నప్పుడు ఎలా ఉన్నానో అలా మీరు పనులు చూసుకోండి, నా గురించి బాధపడక్కర్లేదు, సాయంత్రం ఇంటికి రావచ్చు రాకపోవచ్చు. ఇంకేంటి గవర్నమెంట్ తోటి పోరాటం అది. భర్తృహరి అంటాడు, నీకెంత చదువు ఉన్నా, ఎన్ని డిగ్రీలు ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా వైరాగ్యం లేకుండా ధైర్యంగా ఉండగలరా? ఉండలేరు, అసాధ్యం అన్నాడు భర్తృహరి. మాటలు కానివాడికి మాటలు రాని మూగవాడి చేత మాట్లాడించవచ్చు ఏమో, కానీ గుడ్డివాడి చేత వాడికి చూపించవచ్చు ఏదో వస్తువు, కానీ వైరాగ్యం లేని వాడు వాడికి ధైర్యంగా ఉండలేడు అంటాడు భర్తృహరి. అంతేకాదు మనిషికి వైరాగ్యం లేకపోతే వాడికి ధైర్యం నిలబడదు, కాదు పోషించుకుందాం అని నిలబడదు. ఇప్పుడు శివభక్తులు చూడండి ఇలా విభూతి రాసుకుంటారు, అది ఊరికే గుర్తు కోసం. మన శరీరం చనిపోయాక అయ్యేది బూడిదే, మన దేహం చివరికి ఎంత గొప్పగా మనం పోషించుకున్న దేహాన్ని దేహానికి పరిణామాలు అయ్యేది బూడిదే. ఎన్ని తీపి పదార్థాలు తినిపించినా దేహం చేత అయ్యేది జరిగేది పిడికెడు బూడిదే. అంటే వైరాగ్యం మీరు ధైర్యంగా ఉండాలంటే ఉండలేదు, వైరాగ్యం లేని వాడు ధైర్యంగా ఉండలేడు. భర్తృహరి అంటాడు సుభాషితాలుగా, మీకు ఐశ్వర్యం ఉంటే ఉండనే ఉండి, కానీ భోగాన్ని పెంచుకోవద్దు. ఐశ్వర్యం ఉందని భోగాన్ని పెంచుకోకండి, ఈ ఐశ్వర్యం ఇక్కడ ఆగిపోతుంది, ఉంది ఆగిపోతుంది. మీ భోగ ప్రవృత్తి, మీ భోగ వాసన అదంతా మీకు జన్మాంతరంలో కూడా మీకు కూడా వచ్చి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. మీరు ఎంత బాగా ప్రవృత్తి ఇక్కడ అనిపించారో దానికి సమాధానం చెప్పే వరకు ఎన్ని జన్మలైతే మీకు కూడా వెంటాడుతూ ఉంటుంది. మనిషి కూడా నేడొచ్చాను అంటాడు భర్తృహరి. మీకు డబ్బుంటే దాచుకోండి, మీరు మీకు ఒకవేళ ఇతరులకు ఎవరికైనా ఉపకారం చేయాలి లేదనుకోండి, డబ్బు దాచుకోండి, కానీ డబ్బు ఉందని భోగం పెంచుకోకండి, అవసరాలు పెంచుకోకండి. ఈ అవసరాలు ఈ భోగాలు రాబోయే జన్మలో మీ చేత సమాధానం చెప్పే వరకు మీరు కక్కే వరకు మిమ్మల్ని విడిచిపెట్టదు, అది కర్మ సిద్ధాంతం. ఇవి డబ్బు ఉంటే దాచుకోండి, కానీ అవసరాలు పెంచుకోకండి. కొంతమంది ఎకరం పొలం ఉన్నప్పుడు ఎలా ఉంటారో 1000 ఎకరం పొలం వచ్చినా అలాగే ఉంటారు. కొంతమంది 10 ఎకరం నాడు 10 ఎకరాలు అయితే మనకి తెలిసిన వాళ్ళు కూడా మీరు ఎవరైనా అడుగుతాడు, ఆ సిగరెట్ కాల్చుకున్నప్పుడు ఆ పొగ మన ముఖం మీద ఉంచేస్తాడు, ఆ సిగరెట్ కాల్చుకున్నప్పుడు ఆ పొగంతా మనం ముఖం మీద ఉంచేస్తా ఉంటాడు, తెలిసిన వాళ్ళు కూడా మీరు ఏ ఊరని అడుగుతూ ఉంటాడు. మనీ ఇది ఇల్యూషన్, అది వరల్డ్. రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్తాడు ప్రపంచంలో ఉన్న మాయనంత డబ్బులు పెట్టాడు. ఉదాహరణకి ఇప్పుడు రాజకీయ నాయకులకి ఎవరికి డబ్బు అందదు అనుకోండి, ఉద్యోగాలు చేసిన వాళ్ళందరికీ ఎవరికి డబ్బు అందదు అనుకోండి. ఈరోజు 150 మంది రాజకీయ నాయకులు, 150 మంది ఉద్యోగాలు బయటకు, రాజకీయాలు విడిచిపెట్టే వాళ్ళు ఉద్యోగాలు విడిచిపెట్టి వెళ్ళి బయటకు వచ్చేస్తారు. మనీ ఇది ఇల్యూషన్, అది వరల్డ్. వాల్మీకి చెప్తాడు ప్రపంచంలో ఉన్న మాయనంత పోజేసి ధనంలో పెట్టాడని. తల్లికి కూతుళ్ళకి పేచీలు, అక్క చెల్లెళ్ళకి పేచీలు డబ్బు గురించి మొన్న ఎవరో నేను హైదరాబాద్ లో కూర్చుంటే ఎన్టీ రామారావు గారితో బాగా ఎన్టీ రామారావు గారితో ఆయనకు బాగా స్నేహం. ఆయన నాతో చెప్తున్నారు, ఎన్టీ రామారావు గారు చివరి రోజుల్లో అనుకునేవారు, మా అమ్మాయిలకి ఇంత పెట్టాను, మా అబ్బాయిలకి ఇంత పెట్టాను, ఎవడు నాకు చూడటం లేదు. ఆయన సినిమాల్లో కూడా బాగా సంపాదించుకున్నారు, మా అమ్మాయిలకి ఎంత పెట్టాను, ఆ చివరి రోజులు మా అబ్బాయిలకి ఎంత పెట్టాను, వాళ్ళకి పలకరించడం కూడా బదలదు. అది ప్రకృతి ఇవన్నీ మనం ఆశ్చర్యపోక్కర్లేదు. అందుకే ఇట్ల మీద ఆధారపడకూడదు. ఏంటి ముఖ్యమంత్రి చేసిన వాడు, అనేక మందిని ఎమ్మెల్యేని చేశాడు, అనేక మంది మంత్రులు చేశాడు అని అనుకునేవాటిని, ఏంటి మా అమ్మాయిలు చూడటం, అబ్బాయిలు చూడటం, అందరూ చేశారు అని మధ్యలో ఎప్పుడైనా అనుకుంటున్నా, వాడి మాయలో పడిపోయేది వీళ్ళందరూ, ఆడి మా ఆడి మా అంటే చంద్రబాబు నాయుడు అల్లుడు మాయలో పడిపోయాడు అని అని పడేటండే, మధ్యలో అనుకుని పడుతుండే, వీళ్ళందరూ కలిసి ఇంకా నా కూతుళ్ళు నా కొడుకులందరూ ఆడి మాయలో పడిపోయారు, అంటే అల్లుడు చంద్రబాబు నాయుడు అల్లుడు కదా, ఇంకా ఆడి మాయలో పడిపోయి నన్ను వదిలేశాడు బాబు అనుకుని పడుతున్నాడు పాప. ఆయనకు బూర్లు అంటే బాగా ఇష్టం అండి, సిండి అంటే బాగా ఇష్టం పాప. పెట్టుబడి లేరు చివరి రోజు. ఇప్పుడు డబ్బు అన్నం ఉండదు కదండి, డబ్బు అన్నం ఉండదు, డబ్బు బూర్లో ఉండదు కదండి, మనిషి పెట్టాలి కదండి. ఆయనకి బూర్లు అంటే బాగా ఇష్టం, అవి రాజులు బూర్లు. వీళ్ళందరూ కలిసి ఆడి మాయలో పడిపోయారు బాబు అనుభవం, అల్లుడు మాయలో అంటే ఎందుకు చెప్తుంది అని నిజాలు కదా, ప్రకృతి. ఆయన ఉడికే మామూలు మనిషి కాబట్టి అలా అనుకుంటున్నాడు ప్రకృతి. అదే ఇక్కడ భగవంతుడు చెప్పి ఏమి నమ్మొద్దు నువ్వు, దైవ ప్రేమ అహంకారాలు ఎంతకాలం ప్రేమిస్తాడండి, నా అహంకారం మిమ్మల్ని ఎంతకాలం ప్రేమిస్తుంది, నీ అహంకారం నన్ను ఎంతకాలం ప్రేమిస్తుంది. ఇది దేవుడి ప్రేమను మనం నమ్మాలి. నీ అహంకారం నన్ను ఎంతకాలం ప్రేమిస్తుంది, నా అహంకారం మిమ్మల్ని ఎంతకాలం ప్రేమిస్తుంది. అహంకారం ప్రేమలో ఎక్కడ నిలబడతాయి, నిలబడదు. దేవుడు ప్రేమ ఒకటే నిజం, మనం విడిచిపెట్టకుండా ఉన్నది కూడా దేవుడి ప్రేమే. మనం చనిపోయిన తర్వాత కూడా, మన శరీరం చనిపోయిన తర్వాత కూడా, మన శరీరం చనిపోయిన తర్వాత కూడా ఒక గురువుతోటి మనకు అనుభవం. గురువు అంటే చైతన్యం, గురువు అంటే ఆత్మ. శరీరం చనిపోయాక మనకున్న బంధువులతోటి, ఆస్తిపాస్తులతోటి, గౌరవాలతోటి, అగౌరవాలతోటి అన్ని సంబంధాలు తెగిపోతాయి. కానీ గురువుతో, ఆ గురువు మనకు ఏ స్థితిలో ఉన్నాడో, ఆ గురువు ఆ స్థితిని మన చేత పొందింపజేసే వరకు ప్రతి జన్మకు వెంటాడుతూ ఉంటాడు వాడు. ఈ గురువు రమణ మహర్షి గారిని చివరి కాలంలో ఒక తిట్టి కూడా ఎక్కువ వాడన్నాడు. చివరి రోజులు అతను రమణ మహర్షి గారి కంటే ముందు అతనే పోయాడు. అతను పోతే మిమ్మల్ని చాలా తిట్టానండి అని అంటాడు. నీళ్ళు ఎక్కడా దొరకని, నీళ్ళు ఎక్కడా దొరకని, అది అట్లో నేను పుడతాను, నేను బహుశా మిమ్మల్ని తిట్టిన అందుకో అంటాడు. నువ్వు నాకు చేసిన చెడ్డ జ్ఞాపకం పెట్టుకుంటావు, మంచి జ్ఞాపకం పెట్టుకుంటున్నాను. నీకోసం ఎడారిలోకి వస్తాను, చనిపోయాక నరకానికి వెళ్తే నీ కూడా నరకానికి వస్తాను. ఎవరి వాళ్ళు ఎవడైనా మనకు మంచి చేయొచ్చు, చెడ్డ చేయొచ్చు, మంచి జ్ఞాపకం ఉంచుకుని చెడ్డ మర్చిపోతే వదిలిపోడు. రిమెంబర్ గాడ్, రిమెంబర్ గుడ్నెస్. ఇతరులు మనకు మంచి చేయొచ్చు, చెడ్డ చేయొచ్చు, ఆ మంచి జ్ఞాపకం ఉంచుకుని చెడ్డ మర్చిపోతే మన మనసు అణిగిపోతుంది. కానీ మనం మంచి మర్చిపోయి చెడ్డ జ్ఞాపకం ఉంటే రజోగుణం పెరిగిపోతుంది మనకి, మళ్ళీ రజోగుణం పెరిగిపోతుంది. రజోగుణం పెరిగే కొద్ది రాబోయే జన్మలో పెరిగిపోతూ ఉంటాం. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, మనం జంతు శరీరంలో ఉన్నా, మానవ శరీరంలో ఉన్నా, మన మనస్సు మటుకి భగవంతుడి పాదాలను విడిచిపెట్టకూడదు, అప్పుడు మనకు మోక్షం. ఇలా ఈ చెట్టు రూపంలోనే ఇబ్బంది లేదు, మీరు చెట్టు ఉంచండి, ఈ చెట్టు రూపంలోనే ఇబ్బంది లేదు, జంతు శరీరం అయినా పర్లేదు, మానవ శరీరం అక్కడ జంతు శరీరం అయినా పర్లేదు, ఇలా చెట్టు రూపంలో ఉన్నా మన ఇబ్బంది లేదు. ఆకులు చెట్టులో ఉన్న ఆకులు ఒక ఆకు అయినా ఇబ్బంది లేదు. కానీ భగవంతుడి పాదాలను స్మరించుకుంటూ, భగవంతుడి మీద పాదాలను ఆ రవపాన ధ్యానం చేసుకుంటూ, నామాన స్మరించుకుంటూ ఆ పాదాలను మన హృదయంలో పదిలిపరుచుకుంటే ఈ మానవ శరీరం ఎక్కర్లేదు, జంతు శరీరం అయినా పర్లేదు, మనం తరిస్తాం. మనం ఒక జంతువుగా పుట్టినా పర్వాలేదు, ఎప్పుడు ఎప్పుడు మనస్సు ఈశ్వరుడి పాదాల మీద నిలబడినప్పుడు. తర్వాత ఇక్కడ భగవాన్ చెప్తాడు, మీ ఇల్లు మీద కూడా మీరు ఎక్కువ ఇష్టం పెట్టుకోకండి. అంటే సంవత్సరానికి ఒకసారి 15 రోజులు 20 రోజులు ఇల్లు ఇడిచిపెట్టి మీరు దూరంగా ఉంటూ ఉండాలి. దూరంగా ఉంటే ఏమవుతుందని మీ ఇంటి మీద ఎంత మమకారం ఉందో తెలుస్తుంది. మీరు ఇల్లు చూసుకోవాలి జాగ్రత్తగా, ఎక్కువ మమకారం పెట్టుకోకూడదు. మీరు మమకారం ఇంట్లో ఉండి మనకు మమకారం లేదు, మమకారం లేదు అని తెలియదు మీకు. ఇల్లు ఇడిచిపెట్టి ఎక్కడన్నా 15 రోజులు ఉన్నారనుకోండి, అప్పుడు ఇంటి మీద మీకు ఎంత మమకారం ఉంది. మీరు ఇంట్లో ఉండొచ్చు కానీ ఎక్కువ మమకారం పెట్టుకోవాలి. నీడ ఉండాలి కదా, నీడ ఉండాలి, బట్ట ఉండాలి, నీడ ఉండాలి, ఉండాలి. కానీ ఎక్కువ మమకారం పెట్టుకోవద్దు. మీకు మమకారం ఉందని మనకు తెలియదు, ఇల్లు ఇడిచిపెట్టి ఎక్కడన్నా 15 రోజులు ఉన్నాం అనుకో, ఇల్లు ఏమైపోయింది, ఇల్లు ఏమైపోయింది అనుకుంటా అంటే మనకు ఎంత మమకారం ఉందో గుర్తు తెలుస్తుంది. ఇల్లు ఇడిచిపెట్టి 15 రోజులు ఎక్కడన్నా దూరంగా ఉంటే మన మమకారం ఎంత ఉందో తెలుస్తుంది. మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు తెలియదు. సంవత్సరానికి 15 రోజులు మీరు అందరూ ఎవరైనా ఇల్లు ఇడిచిపెట్టి దూరంగా ఉన్నప్పుడు తెలుస్తే మీ ఇంటి మీద ఉన్న మమకారం. స్వామి వివేకానంద దగ్గరికి వచ్చి ఎవరైనా ఏమంటే, మీ మాటలు వినాలి ఉంది కానీ ఇంటి కడ పనులు, ఇంటి కడ పనులు తేవంటాం. You call the person house holders, what house can hold you?
అందరూ మేము గృహస్థులం గృహస్థులం మాకెక్కడ సాగుతుంటున్నారు, ఇల్లు మిమ్మల్ని పట్టుకుంటున్నారు, లేకపోతే మీరు ఇల్లు ఇల్లు పట్టుకుంటున్నారు. మీరు ఇక్కడికి వస్తామంటే మీ ఇల్లు ఎవరైనా వద్దని చెప్పిందా? స్వామీజీ స్వామీజీ మునీజీ ప్రసంగానికి వస్తామంటే మీ ఇల్లు ఏమైనా వద్దని చెప్పిందా? మీరు ఇంటిని పట్టుకుంటున్నారు, ఇల్లు మిమ్మల్ని పట్టుకోవటం లేదు. కానీ మీరు అనుకుంటున్నారు ఇల్లు నన్ను పట్టుకుంటాను, ఇల్లు మిమ్మల్ని పట్టుకోవటం, మీరే ఇల్లుని పట్టుకుని ఇల్లు నన్ను విడిచిపెట్టడం లేదు అంటున్నారు. ఈ కాల్ లెవెల్స్ ఆఫ్ హౌస్ హోల్డర్స్ వాట్ హౌస్ కనుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడికి వస్తున్నారనుకోండి, నేను ఇల్లు వెళ్ళొద్దని చెబుతున్నా, ఇల్లు ఎవరిని వెళ్ళొద్దని చెప్పదు. మీకే ఇంటి మీద ఉన్న మమకారం కొలిది బయటకు రాలేరు. కానీ మీరు ఏమంటున్నారంటే ఇల్లు ఇల్లు మిమ్మల్ని వెళ్ళొద్దు అంటారు, మీరు ఇల్లుని పట్టుకుంటున్నారు, అది తిరగేసి అనుకుంటున్నారు అనమాట. మునీజీ మునీజీ స్వామీజీ మీరు తెరబట్టలు వేసుకున్నారా, ఇలా తెరబట్టలు వేసుకున్నారా, గృహస్థాశ్రమంలో ఉన్నారా, సన్యాసాశ్రమంలో ఉన్నారా, అది ముఖ్యం కాదు. మీ మనస్సు ఈశ్వరుడు పాదాల దగ్గర నిలబడుతుందా లేదా, ఆ రూపాన్ని ధ్యానం చేస్తుందా లేదా, ఆ నామాన్ని స్మరిస్తుందా లేదా, భగవంతు నీరే విధంగా అయితే వారికి ఎలా ప్రవహిస్తుందో, నీరే విధంగా అయితే ఎలా ప్రవహిస్తుందో, సముద్రం వైపుకి నదిలో నీరు సముద్రం అలా మీ మనస్సు ఈశ్వరాభిముఖంగా ఆత్మాభిముఖంగా ప్రయాణం చేస్తాం కాబట్టి వాళ్ళుగా ఉందలేదో చూసుకోండి. కానీ నేను సన్యాసిరం లేకపోతే గృహస్థనం ఇవన్నీ భాషీ విషయాలు, బయట విషయాలు ఎలా ఈ ఘోర ఈ లోపల ఏం జరుగుతాయి చూసుకోండి. ఎన్నితో అపకారం అంటాడు ఆచార్యుడు. ఈ శరీరాలు ఉనికి నీకు కనిపిస్తున్నాయి, ఆ శరీరం కింద నీకు అనిపిస్తుంది. ఆత్మనే శరీరం అనుకుంటున్నావు, ఆత్మనే మనస్సు అనుకుంటున్నావు, ఆత్మనే అహంకారం అనుకుంటున్నావు, ఆ తాడునే ఆ దొంగనే ఇంకోటి అనుకుంటున్నావు, ఆ దొంగనే దొంగ అనుకుంటున్నావు, ఆ దొంగనే ఇంకోటి అనుకుంటున్నావు. రకరకాలుగా నీకు బుద్ధికి ఎలా తెస్తే అలా అనుకుంటున్నావు. కానీ ఆ దొంగకి దొంగ ఎలా ఉంటుందో తెలియదు, తాడికి పాము ఎలా ఉంటుందో తెలియదు అంటాడు ఆచార్యుడు. నీ ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి, రోజు దొంగలు పెట్టి కూర్చోకండి. ఆ టైంని భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నం, భగవంతుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే మీ ఇంట్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళకి మీ ద్వారా కూడా వాళ్ళకి శాంతి అందుతుంది. మీకు ఎవరిమైతే ఇష్టం ఉందో వాళ్ళకి మీ ద్వారా శాంతి అందుతుంది. మన శరీరం చనిపోయే టైంకి నూటికి నిరుపాళ్ళు సుఖంగా, నూటికి నిరుపాళ్ళు శాంతిగా, నూటికి నిరుపాళ్ళు ఆనందంగా ఈ శరీరాన్ని విడిచిపెడితే వాడికి పునర్జన్మ లేదు, 100% హ్యాపీనెస్. అలా మనం ఒకరినొకరు ప్రేమించుకోవడం తక్కువ, అందుకే పేచీలు పెరిగిపోతున్నాయి ఇంట్లోనూ బయట కూడా అంతే. ఇప్పుడు పెద్ద పెద్ద మంత్రులు ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు రిబ్బన్ కత్తిరించాడు పేచీలు పెట్టుకుంటారు. మనకు తెలియకలేదు గొప్ప రిబ్బన్ కత్తిరించే చోట పేచీ పెట్టి ఆయన చేత కత్తిరించింది, నేను కత్తిరించలేదు, ఆయన కత్తిరించాడండి, ఈ ఎమ్మెల్యే గారు ఆ ఎమ్మెల్యే గారు ఆ కత్తిరించారు, ఆ కత్తిరించి ఇవి చేస్తే ఎవరు చేస్తారు కత్తిరి అంటే మనకు తెలియకలేదు గొప్పగా ఉన్నారు అనుకుంటారు. రిబ్బన్ కత్తిరించాడు పేచీలు పెట్టుకుంటారు, అది కత్తిరిస్తే మనకు ఏమైనా మోక్షం వస్తుందా? అది ఆసక్తి ఏం పెట్టుకోవద్దు. ఇది మంచి పాయింట్, ఈ మాట గాంధీ గారికి బాగా ఇష్టం. మీ పని అదే మీరు చేసుకోండి శ్రద్ధగా, జరిగేది ఏదో జరుగుతుంది, జరగదు ఏదో జరగదు. ఆసక్తి పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు ఆసక్తి పెట్టుకోవడం తొందరగా జరగదు, ఆసక్తి పెట్టుకోకపోవడం ఆలస్యంగా జరగదు. ఏది ఎప్పుడు ఎక్కడ జరగాలో అలా జరుగుతూ ఉంటుంది. ఈశ్వరుడికి తెలిసి ఈశ్వరుడికి తెలియకుండా ఏది జరగదు. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా అమ్మాయికి పెళ్లి అవ్వాలనుకోండి, చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, ఏమండి మా అమ్మాయికి ఇంకా పెళ్లి సంబంధాలు రావటం లేదంటే ఇంకా పెళ్లి అవ్వాలని ప్రశ్నట్టు ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. కొంతమందికి అనుకునే వెంటనే పెళ్లి అయిపోతున్న తర్వాత జీవితం పొడుగునాడు బాధపడతా ఉంటారు. కొంతమంది సంబంధాలు చూసి లేట్, కొంతమంది పెళ్లి అవ్వడం లేట్ అవుతున్న తర్వాత సుఖపడతారు వాళ్ళు. అది ఏమో ఆ పూర్వజన్మ అనుభవం ఎలా ఉందో మనం చెప్పలేదు, కంగారు పడకూడదు. మా అమ్మాయికి ఇంకా సంబంధాలు వస్తున్నాయని వెనక్కి వెళ్ళిపోతున్నాయి, సంబంధాలు వస్తున్నాయి ఎప్పుడు అవుతున్నాయి ఎప్పుడు అవుతున్నాయి రొక్కలు. మరి ఏం చేయాలంటే ఇక్కడ కృష్ణుడు చెప్పేది ఏంటి, మనం చేసే ప్రయత్నం మనం చెయ్యాలి, అది ఎప్పుడు జరగాలి ఈశ్వరుడు నిర్ణయిస్తాడు. ఒకసారి ప్రయత్నానికి 5 నెలలు పట్టవచ్చు, లేకపోతే 2-3 సంవత్సరాలు పట్టవచ్చు. ఒకసారి పెళ్లి కుదరటం అయిపోవటం 10 రోజులు అయిపోతుంది. ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. ఆ టైం వచ్చినా కూడా పని అయిపోతుంది. ఇక మొన్న మన ముఖ్యమంత్రి గారు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి ఏమన్నా అందరూ మంత్రికి ఎమ్మెల్యే అయిన వాళ్ళు అందరూ మంత్రి కావాలంటున్నారు, మరి ఎంతమందికి ఎన్ని ఇవ్వగలం అన్నాడు. ఆవిడ ఉపాయం చెప్పింది, ఇప్పుడు 2 ఏళ్ళు సర్దాలు తీరిపోయినాయి కదా, ఇప్పుడు ఉన్నవాళ్ళు 2 ఏళ్ళని చేస్తున్నారు కదా, ఈ 2 ఏళ్ళు సర్దాలు తీరిపోయినాయి కదా, సన్మానాలు ఊరేగింపులు ఇక్కడ ఇబ్బందులు కత్తిరించారు, ఈ సన్మానాలు తీరిపోయినాయి కదా, వాళ్ళకి ఉన్నవాళ్ళు నచ్చిపోయా, మీరు 2 ఏళ్ళు చేశారు కదా, కొత్త వాళ్ళు చాలా మంది ఆశపడుతున్నారని చెప్పేసి మీరు కాంగ్రెస్ పార్టీని ఉద్ధరించి కానీ చెప్పండి. మీరు చెప్పి వీళ్ళని బయటికి పంపేసి కొత్త వాళ్ళు ఇచ్చేసి వాళ్ళకి 3-7 సర్దాలు తీరిపోతుంది, ఈ లోపల ఎలక్షన్లు వచ్చేస్తే మళ్ళీ నెగ్గితే అప్పుడు మళ్ళీ కొత్త మంత్రులు చూసుకోవచ్చు అని చెప్పింది. ఈ లోపల ఇప్పుడు 2 ఏళ్ళు నుంచి కొంతమందికి ఊరేగింపులు అయిపోయినాయి అలా అని చెప్పి మీరు తప్పుకోండి, కొత్త వాళ్ళకి ఇస్తాం, వాళ్ళకు 2 ఏళ్ళు ఉంటే వాళ్ళ సర్దాలు తీరిపోతే మరి ఎంతమందికి ఇవ్వగలను, లేదా అలా ఉన్నవాళ్ళకి ఏదో మచ్చి చేసి తప్పించేసి కొత్త వాళ్ళకి ఇచ్చేప్పుడు 3 ఏళ్ళు 7 సర్దాలు తీరిపోయింది తర్వాత ఈ తప్పించే వాళ్ళు కూడా పార్టీ పని చెప్పు, పార్టీని ఉద్ధరించండి. మీరు ఉద్ధరించలే కదా మీ పని, పార్టీని ఉద్ధరించవచ్చు అని చెప్పాను. ఇంకా ఉద్ధరించడమే పని, ఎమ్మెల్యే 300 మంది ఎమ్మెల్యే అయితే 300 నాకు మంత్రి కావాలి, నాకు మంత్రి కావాలి, ఇప్పుడు నేనేం చేస్తానని అడిగాడు. ఇదే తీసేవయ్యే సంవత్సరానికి ఒక బ్యాచ్లు లాగేస్తాను, కొత్తలు కూడా సర్దాల్సి. అది ఎర్ర దీపం కారు ఒకటి, ఇద్దరు జవాన్లు ఒకళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు, ముందరు వస్తున్నారు అనుకోండి, వాళ్ళు చెప్తారు ముందు ముందరు వస్తుంది, అక్కడ ఏర్పాట్లు చేయండి అని. ఇప్పుడు మాకు బయ్యం త్రీలు మోగించారు చూడండి, అవుట్లోకి బయ్యం త్రీలు ఏర్పాటు చేయండి అని చెప్తారు వాళ్ళు. ఇక్కడ ఉంటారు వాళ్ళు కానీ వాళ్ళు వాళ్ళతో చెప్తారు, మీరు అక్కడ ఏర్పాట్లు చేయండి ఆ వంతెన దగ్గర, మేము పలానా టైంకి వచ్చేస్తున్నాం వాళ్ళకి. ఇవాళ బయ్యం త్రీలు కూడా మనకు అనాల్సిన, ఇప్పుడు దేవుడికి కళ్యాణం ఏది అవుతుంది అనుకోండి, బయ్యం త్రీలు ఏది ఇక్కడ వార్షికోత్సవం జరిగితే బయ్యం త్రీలు మనకి బయ్యం, మనం ముందరు ఎల్లు వచ్చేది చడి చెప్పు లేకుండా వెళ్ళిపోయి ఇవాళ బయ్యం త్రీలు పెట్టారు. బయ్యం త్రీలు మనకు అవసరం, ఏ మంత్రి గారు వచ్చినప్పుడు పెట్టచ్చు పోరు. ఇప్పుడు భజన స్త్రీలు పెట్టడంలో మనకు అదనంగా సంతోషం వస్తే మనకు పెట్టినా మంచిదే, మనకు అదనంగా వచ్చేది ఏమీ లేదు. ఇక గాంధీ గారికి ఈ మాట బాగా ఇష్టం, మీరు ఏ పని చేసినా ఆసక్తి లేకుండా చేయండి, ముగిస్తున్నాం అరగంట అన్నాం చాలా టైం అయిపోతుంది. అయితే గాంధీ గారు ఏమన్నారంటే, ఈ పని మీరు జాగ్రత్తగా చేసుకోండి కానీ ఆసక్తి పెట్టుకోవద్దు. మీరు ఆసక్తి పెట్టుకోకపోతే ఎవరికి రక్తపోటు రాదని చెప్తారు. రక్తపోటుకి కారణం ఆసక్తి. మీ అన్నయ్యకి సంబంధాలు చూస్తాను చూసుకోండి, ఎప్పుడైపోతుంది ఎప్పుడైపోతుంది, అలా కొద్ది ఆసక్తి లేకుండా పని చేసుకోండి. మీరు ఇంటికాడి పని కూడా ఆసక్తి లేకుండా చేసుకోండి. మీరు పొలం బాగా చూసుకోండి, 30 బస్తాలు పండుతుంది, 25 బస్తాలు ఆస అది ఎంత పండాలంటే అంత పండుతుంది. ఈ రోజులు అస్తమాని చేతిలో పని వదిలేసి పంట గొడవలోకి వెళ్ళకండి, అనాసక్తిగా ఉండండి, ఆసక్తి పెట్టుకోవద్దు. మీరు పని చేసుకోండి, పని దొంగలవద్దు, పని చేసుకోండి, పని విడిచిపెట్టి అక్కడికి పారిపోకండి, పని చేసుకోండి కానీ ఆసక్తి పెట్టుకోవద్దు. మీరు పని చేసుకుంటూ ఆసక్తి పెట్టుకోకపోతే ఎవరికి రక్తపోటు రాదు. మనం ఒక తిండికాడ జాగ్రత్తగా ఉంటే ఈ రజోగుణం తిండి తమోగుణం తిండి తినకుండా సత్వగుణం తిండి కనుక తింటే సర్వసాధారణమైన హాస్పిటల్కి వెళ్ళాలి. చేసుకుని ఆ నాన్న గడ్డి తింటే ఇంకా హాస్పిటల్ చేతిలో ఉండాలి. మా జుట్టు తిన్నాడు తిని ఇట్లా ఫలవాలండి. అంటే డబ్బు పెట్టి మనం మందు పిల్లలు కొనుక్కోగలం కానీ డబ్బు పెట్టి ఆరోగ్యం కొనుక్కోగలం. ఇదే కృష్ణుడు అదే చెప్తున్నాడు, ఎక్కువ తినేయకుండా ఎక్కువ నిద్రట్లో పడవకండి. మీరు అస్తమానికి 24 గంటలు నిద్రట్లు ఉంటే సాధన ఎప్పుడు అంటున్నాడు, అంటే మంచం దగ్గర లేకపోతే కంచం దగ్గర, మంచం కంచం కంచం మంచం, ఇంకా సాధన ఎప్పుడు చేసుకుంటాను. ఎక్కువ తినేయకండి, ఎక్కువ తినేయకండి, ఎక్కువ నిద్రపోకండి, తక్కువ తినండి, తక్కువ నిద్రపోండి, ఎక్కువ పని చేసుకోండి. మీ పని మీరు చేసుకుని మీతో టైం సాధన చేసుకోండి, ఈశ్వరుడు రూపాన్ని ధ్యానం చేసుకుని నామాన్ని స్మరించుకుని ఆ పాదాల మీద మీ మనసు నిలబెట్టుకోండి, మీరు తరిస్తారు, ఈ జన్మలో మీరు మోక్షాన్ని పొందుతారు. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, ఏది ఎక్స్పెక్ట్ చేయద్దు, వచ్చేది వస్తుంది. ఈ పోరికతోటి సంబంధం లేకుండా, మీ ఎక్స్పెక్టేషన్స్ సంబంధం లేకుండా, ఏ రోజు ఏది రావాలో అది మీకు వచ్చేస్తుంది, వచ్చింది. మీరు అనుకుంటే రాదు, జరిగేది ఈశ్వర సంకల్పం, అనుకునేది జీవ సంకల్పం. అదే రమణ మహర్షి గారికి అరుణాచలం వచ్చాక అమ్మగారికి చెప్పింది అదే, ఈశ్వరుడు జీవుని వారి ప్రారంభం అనుసరించి ఆడుస్తుంది. జరగవలసింది జరుగుతుంది, జరుగు రానది ఎవరు ఎంత ప్రయత్నం చేసినా జరగదు. ఇది నీకు ఇష్టం ఉన్నా నీకు ఇష్టం రాకపోయినా, నువ్వు మెచ్చినా నచ్చకపోయినా, నువ్వు నచ్చినా నచ్చక నీకు నచ్చినా నచ్చకపోయినా ఇది నిశ్చయం. అయితే ఇదంతా స్వప్నమే, ఒకవేళ నీకు రోజులు బాగా వెళ్ళినా స్వప్నమే. భగవాన్ ఎంత ముద్దిగా చెప్పారు, ఈ దేహం చూడపడలేకపోతున్నావు, ఆ నిద్రపోదాన్ని సరిగ్గా పట్టదు, అక్కడ నుంచి కళ్ళు వస్తాయి, ఆ కళ్ళలో కూడా ఆ మనస్సు ఏదో దేహం వేసి తిరుగుతూ ఉంటుంది. మరి అక్కడే దేహం కూడా ఇక్కడే దేహం కూడా, కానీ ఒకటి అన్నారు, ఆ దేహం ఎంత నిజమో ఈ దేహం కూడా, ఆ దేహం ఎంత నిజమో ఈ దేహం కూడా ఎంత. గౌతమ బుద్ధుడు చెప్పాడు, నీకు ఎంతకాలం కోరికలు ఉంటాయి, అంతకాలం నీకు పునర్జన్మలు ఎత్తవలసిందే, శరీరాలు మోయవలసిందే. నీకు వ్యక్తిగతమైన కోరికలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం నువ్వు శవాలను మోయవలసిందే, పునర్జన్మలు ఎత్తవలసింది, తస్తు పుడుతూ ఉండవచ్చు. అయితే భగవంతుడు చెప్పిన ఈ మాటలు ముగిస్తున్నాను, ఒక అరగంటే మాట్లాడతానని చెప్పాను ఇక్కడ, నేను ముగిస్తున్నాను. కానీ భగవంతుడు చెప్పిన మాటలు మనకి చేతిగా ఉంటాయి, ఆమోదం సాధన. మంచిది, అన్ని సామాన్యం చేసుకోండి. మనకు కర్మయోగం అవసరమే, భక్తి యోగం అవసరమే, జ్ఞానయోగం అవసరమే, ధ్యానయోగం అవసరమే, అన్నీ అవసరమే మనకి, అన్నీ అవసరమే, కూర అవసరమే, మజ్జిగ అవసరమే, అన్నం అవసరమే, చారు అవసరమే, దీరకాయ పప్పు. అంటే కర్మయోగం అంటే ఏంటి? మన పని ఏదేమో భక్తి యోగం అంటే ఏంటి? ఈశ్వరుడి పాదాల మీద మన మనస్సు, ఈశ్వరుని ధ్యానం, ఈశ్వరుని స్మరించు. ఎంచేది ఈశ్వరుని స్మరించకుండా మన మనస్సు పరిశుద్ధం అవుతుంది, బుద్ధి పరిశుద్ధం అవుతుంది. జ్ఞానయోగం అవసరం, వివేకం అవసరం. ఇప్పుడు నేనేది మీకు మంచి మాటలు చెప్తాను, నాన్నగారు ఏదో గంట సేపు చెప్తారు, ఈ మాటలు మనకి ఎంతవరకు ఉపయోగపడతాయి? నాన్నగారు కాలక్షేపం కోసం చెప్తున్నారా, మన బాబు కోసం చెప్తున్నారని మీరు సొంతంగా ఆలోచించుకోవాలి. నేను చెప్పిన మాటలు 100 రూపాయలు మీరు నమ్మేసి వెళ్ళిపోక్కలు. నాన్నగారు చెప్పిన మాటలు ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు వాస్తవం లేదు, ఆయన చెప్పిన మాటలు మనకి ఎంతవరకు ఉపయోగపడతాయి, ఎంతవరకు ఉపయోగపడవు అని వివేకం మీకు కూడా ఉండాలి. ఆ వివేకం మీకు ఉంటే నా మాట మీకు నిలబడుతుంది, ఇలా నిలబడు. మీకు కూడా సొంత ఆలోచన ఉండాలి. మనం సొంతంగా ఆలోచించుకోలేము, భగవంతుడు చెప్పిన మాట నమ్మం, ఇంకెలాగా. పెళ్ళికొడుకు అందంగానే ఉంటాడని ఉండటం, కానీ వాళ్ళు రెండే చెట్లు ఉన్నాయి, వాడు సొంతంగా ఆలోచించుకోలేడు, పెద్దలు ఎవరని చెప్తే వినడం, మీ ఇష్టం తర్వాత చేస్తే చేయండి అన్నారు. పెళ్ళికొడుకు చూడటానికి ఎర్రగానే ఉంటాడండి, తినటానికి ఏదో పుట్టిడి భూమి ఉంది, 8 ఎకరాల పొలం ఉంది,
వాడికి సరిపడి తినటానికి 8 ఎకరాల పొలం ఉంది, మనిషి చూడటానికి ఎర్రగానే ఉంటాడు, కానీ రెండే చెడ్డలు ఉన్నాయి. మన కళ్ళ చూపులకు బాగానే ఉంటాడు, ఒక 8 ఎకరాల పొలం ఉంది, శుభ్రంగా తినటానికి సరిపడి ఉంది, అందులో ఏం తేడా లేదు. కానీ వాడు సొంతంగా మటుకు ఏం ఆలోచించుకోలేడు, పెద్దలు ఏదైనా చెప్తే రెండు, ఆ రెండే చెడ్డలు కానీ మిగతా రంగు మటుల్లో తేడా ఏమీ లేదు, ఎర్రగ బుర్రగా బాగానే ఉంటాడు. ఇది ఏది గడ్డి తినటానికి, ఇది 8 ఎకరాల పొలం ఉంది. అది ప్రతి మనిషికి జ్ఞాన యోగం అవసరం. అది నేను చెప్పేది, జ్ఞానం అంటే వివేకం, జ్ఞానం అంటే వివేకం. మీరు ఏదైనా మీరు చెప్పాను కూడా మీరు మోసుకెళ్ళక్కడ, ఈ మాటలో ఎంతవరకు మనం ఉపయోగపడతాం, ఎంతవరకు ఉపయోగపడవు. మనం తీసుకోవాల్సిన మాటలు ఏంటి, ఊసేయవలసిన మాటలు ఏంటి, మనకు అవసరమైన మాటలు ఏంటి, అవసరమైన మాటలు ఏంటి, ఇవన్నీ మీరు సొంతంగా ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని ఇది మనకు ఉపయోగపడతా అనుకుంటేనే మీకు సొంతం అవుతుంది, లేకపోతే నేను చెప్పిన మాటలు మీకు సొంతం అవ్వవు. మీ జ్ఞాన యోగం లేకపోతే మంచిది. అన్ని యోగాలు మనకు అవసరమే, జీవిత యాత్రకి కర్మయోగం అవసరం, భక్తి యోగం, భక్తి లేకపోతే అసలు భక్తి యొక్క రుచి చూశాక అసలు బుద్ధి భాషముఖానికి వెళ్ళదు, మనం తరిమినే వెళ్ళదు. భక్తి రుచి చూశాక బుద్ధి అసలు భాషముఖానికి వెళ్ళదు. జ్ఞానం అంటేనే వివేకం, మీ వివేకం విడదీసుకోవటం, ఇది మనకు ఉపయోగపడుతుంది, ఇది మనకు ఉపయోగపడదు, ఇది కలకాలం నిలబడదు, ఇవాళ పచ్చగా ఉన్నది రేపు నిలబడదు అని ఆ వివేకం మీరు విభజన చేసుకోవడమే జ్ఞాన యోగం. అంచేది అన్ని యోగాలు మనకు అవసరమే. ఫిక్స్ యువర్ మైండ్ అని అర్జున ఫీ డివోటెడ్. ఒకవేళ నా పట్ల నువ్వు భక్తిగా ఉంటున్నావు అనుకో, ఇష్టంగా ఉంటున్నావు అనుకో, నా పట్ల విశ్వాసంగా ఉంటున్నావు అనుకో, దానికి ప్రతిఫలంగా నీకు దానికి ప్రతిఫలంగా నీ బుద్ధిలో ఏదైనా పూర్వజన్మ నుంచి వచ్చిన దోషాలు ఉంటే ఆ దోషాలను బయటికి తీసేసి, ఆ దోషాలను బయటికి లాగేసి బూడిచ్చేసి నీ బుద్ధిని శుద్ధి చేసి నా స్వరూపమైన మోక్షాన్ని నీకు ఇస్తాను అర్జున. ఒక నిజంగా నీ బుద్ధిలో దోషాలు ఉన్నాయనుకో, ఆ దోషాలను పోగొట్టి నీ బుద్ధిని బాగు చేసి, నీ బుద్ధిని శుద్ధి చేసి, నేను పవిత్రుని చేసి నా స్వరూపాన్ని ఇచ్చే బాధ్యత నాది, దానికి నీ విశ్వాసానికి ప్రతిఫలంగా చేస్తాను అర్జున. మనిషి శ్వాసం మీద బతకదు, విశ్వాసం మీద బతకదు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారు, చాలా మంది ఉరి పెట్టుకుని చచ్చిపోయేవాళ్ళు, ఎండిన తగ్గి చచ్చిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళకి శ్వాస మీద నమ్మకం ఉంది, కానీ విశ్వాసం మీద నమ్మకం లేదు. ఈ శ్వాస పోతే మన కష్టాలన్నీ పోతాయనుకుంటారు, కానీ విశ్వాసం వల్ల కష్టాలు పోతాయి అనుకో, విశ్వాసం వల్ల కష్టాలు పోతాయని వాళ్ళకి తెలియదు, శ్వాస పోతే పోతాయనుకుంటారు. ఆ శ్వాస పోయిన తర్వాత ఇంకా నీచి జన్మలు వస్తాయి వాళ్ళకి. ఎవరైనా ఇంద్రియం తాగి చచ్చిపోయే వాళ్ళకి, ఉరి పెట్టుకుని చచ్చిపోయే వాళ్ళకి, వాళ్ళకి రాబోయే జన్మలు చాలా నీచ జన్మలు వస్తే చాలా వాళ్ళే చాలా కాలం దెయ్యాల కింద ఉంటారు. మళ్ళీ ఇంట్లో వాళ్ళని వచ్చి పట్టుకుంటా ఉంటారు ఆ దెయ్యాలు. ఇంక బలవంతులను చచ్చిపోవడం కదా, ఇంట్లో వాళ్ళని పట్టుకుంటా ఉంటారు. వచ్చి శరీరం ఉండి మనస్సు లేకపోతే పిచ్చోడు, మనస్సు ఉండి శరీరం లేకపోతే దెయ్యం. మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే ప్రవర్తన, మన బుద్ధి నిదానంగా లేకపోవటం వల్ల, భగవంతుని పట్ల నమ్మకం లేకపోవటం, విశ్వాసం లేకపోవటం వల్ల పిచ్చాచు పట్ల పెరిగిపోతున్నాయి. అసలు మన క్షేమం ఏంటో మనకు తెలియటం లేదు. మన బాగేంటో ఇతరుల మాట వదిలేయండి, మన బాగేంటో మనకు తెలియటం లేదు. మన క్షేమం ఏంటో మనకు తెలియటం లేదు. మనల్ని మనం ఎలా ఉద్ధరించుకోవడానికి తెలియటం లేదు. మనం ఎలా మనల్ని మనం ఎలా బాగుపడాలో తెలియటం లేదు. మనకంటే మన గురించి మనకంటే భగవంతుడికి ఎక్కువ తెలిసిన సంగతి కూడా తెలియటం లేదు. ఈశ్వరుని కాదని మనం చేయలేదు, ఏమి చేయలేము. ఈశ్వరుడు నిజంత. శరీరానికి జబ్బులు ఉంటే అంత ప్రమాదం లేదు, శ్మశానంతో ఆగిపోతాయి. మనస్సులలో జబ్బులు ఎక్కువ పునర్జన్మలను తీసుకొస్తాయి. శరీరానికి ఉన్న జబ్బులు శరీరం కాలినప్పుడు శ్మశానంలో కాలిపోతాయి. కానీ మనస్సులో ఉన్న జబ్బులు కూడా వచ్చేస్తాయి, మనస్సు కూడా వచ్చేస్తాయి. మనస్సులో ఉన్న జబ్బులు ఎక్కువ ప్రమాదం. అది ప్రతి చిన్న విషయానికి భయం పెట్టుకోద్దు. ఇష్టాయిష్టాలు తగ్గించుకోండి. భగవంతుడి పాదాలను విడిచిపెట్టకండి. భగవంతుడి రూపాన్ని ధ్యానం చేసుకోండి. భగవంతుడి నామాన్ని స్మరించుకోండి. భగవంతుడికి ఇష్టమే, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా భగవంతుడికి ఇష్టాన్ని పనులు చేయండి. భగవంతుడికి ఇష్టం కలిగే పనులు చేయండి. భగవంతుడి ప్రేమ సంపాదించుకోవడానికి, భగవంతుడి దయ సంపాదించుకోవడానికి, భగవంతుడి అనుగ్రహం సంపాదించుకోవడానికి ఏదైనా చిన్న పనులనే చేయండి. పెద్ద పనులు వద్దు, చిన్న పనులనే చేయండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా, అన్ని కాలాల్లో, అన్ని అవస్థలు మీ శాంతిని పాడు చేసుకోకుండా చూడండి. ఉపనిషత్తులు చదివేవాళ్ళు, వేదాలు చదివేవాళ్ళు, శాస్త్రాలు చదివేవాళ్ళు చివరిలో ఓం శాంతి 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 అంటారు. ఈ శాంతి కంటే మించింది ఏమీ లేదు. ఇంతసేపు గంటసేపు వేద పారాయణం చేసి వాళ్ళు ఏం చెప్తారండి చివరిలో? ఓం శాంతి 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 అంటే శాంతికి శాంతి కంటే మించింది ఏమి లేదు. జ్ఞానానికి మించింది ఏమి లేదు. మీ ఇంట్లో మీకు శాంతి లేనప్పుడు మీ ఇంట్లో ఎన్నున్నా ప్రయోజనం లేదు. ఓ రామ శ్రీరామ, శాంతి లేని వాడికి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? ఓ రామ ఓ శ్రీరామ, శాంతి లేని వాడికి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? ధనం లేని వాడికి భోగం లేదు, ధనం లేని వాడికి భోగం లేదు, శాంతి లేని వాడికి సుఖం లేదు. చాలీ చాలిన సంసారంలోనే మన మనస్సు ఎక్కువ భగవంతుడి మీద నిలబడుతుంది. మీరు బాగుంటే బాగా కాపాడుకోండి. ఈ జనరల్గా చెప్తున్నాను విషయం, జనరల్ స్టేట్మెంట్ ఇది. మీ బాగుంటే మీ బాగా కాపాడుకోండి. కానీ చాలీ చాలిన సంసారంలో ఉన్న వాళ్ళే వాళ్ళ భగవంతుని మీద ఎక్కువ వాళ్ళ మనస్సును నిలబెట్టగలరు. ఈ ఉందిరి గ్రామస్తుల ఆహ్వానం మీద ఇక్కడికి వచ్చాం. అమ్మవారి యొక్క అనుగ్రహం అర్థిస్తున్నాం. తర్వాత ఉందిరి గ్రామస్తులకి ఎక్కువ ఇటువంటి ప్రవర్తనాలు వినాలంటే రామకృష్ణ మిషన్ వాళ్ళు ఉన్నారు. రామకృష్ణ మిషన్ వాళ్ళు ఇటువంటి గ్రామాల్లో చెప్పాలని ఉండే వాళ్ళకి స్వాములు. వాళ్ళకి ఈ మధ్యన తిరుపతి దేవస్థానం వాళ్ళు 8 లక్షలు ఇచ్చారు ఆడకి. మీరు ఎన్ని గ్రామాల్లో చెప్తే అన్ని గ్రామాల్లో 15,000 ఖర్చు పెట్టుకోమని చెప్పారు ఆడకి డబ్బు. అంచేది వాళ్ళు రామకృష్ణ మిషన్ వాళ్ళని మీరు పిలిస్తే వస్తూ ఉంటారు ఇక్కడికి. వాళ్ళు మీకు చెప్తా ఉంటారు రామకృష్ణుడు లేకపోతే భగవద్గీత నాడు మంచి మాటలు చెప్తారు. ఉందిరి గ్రామస్తులు కనుక మీకు రామకృష్ణుడు గురించి వినాలంటే వాళ్ళు ఫోన్ నెంబర్లు ఇస్తాం. మీరు ఎప్పుడైనా పిలిస్తే వాళ్ళు వస్తూ ఉంటారు ఇక్కడికి. వాళ్ళు వచ్చి మీకు రామకృష్ణుడి గురించి మాట్లాడుతూ ఉంటారు, లేదా భగవద్గీత గురించి చెప్తారు. అది మీకు తరచుగా మీకు రామకృష్ణ మిషన్ వాళ్ళు ఫోన్ నెంబర్లు మీకు ఇస్తాం. మీరు వాళ్ళు మీకు ఉందిరిలో వాళ్ళు మీరు ఎప్పుడైనా రమ్మంటే వాళ్ళు ఆహ్వానిస్తే వస్తారు. వాళ్ళు వచ్చేటువంటి సభను నిర్వర్తిస్తారు, అమ్మవారి దర్శనం చేసుకుంటారు, మీకు ఉపయోగపడే మాటలు చెప్తారు, మీకు ఏదైనా సేవ చేయగలిగితే చేస్తారు. రామకృష్ణ మిషన్ వాళ్ళు మాంక్స్ సన్యాసులు వస్తారు. మీకు కావాలంటే వాళ్ళు ఫోన్ నెంబర్లు ఇస్తాం. వాళ్ళు ఆహ్వానిస్తే సంస్థానం 40 సార్లు వచ్చి మీటింగ్లు పెడతా ఉంటారు. అంటే టీటీడీ వాళ్ళు వాళ్ళకి 8 లక్షలు ఇచ్చారు. మీరు పట్టణాల్లో పెట్టద్దు, మీరు రామకృష్ణుడి గురించి చెప్పినా మాకు ఇష్టమే. అయితే స్వామీజీ గురించి చెప్పండి, మాత శారదామాత గురించి చెప్పండి, పల్లెటూళ్ళు ఎక్కువ పెట్టిన మీటింగ్లు అని చెప్పారు వాళ్ళు. వాళ్ళు మీకు అవకాశం ఉంటే వాళ్ళు పిలవండి, వాళ్ళు వస్తూ ఉంటారు. శ్రవణ భాగ్యం. మీ ఇంటికాడ రూపాయలే భాగ్యం అనుకోవద్దు. మీరు వినటం కూడా భాగ్యం, శ్రవణం కూడా సంపదే, శ్రవణం కూడా భాగ్యమే. మీకున్న కాగితాలే సంపద అనుకోకండి, శ్రవణం కూడా భాగ్యమే. ఆ శ్రవణ సంపద, ఆ శ్రవణం కూడా సంపదే, మీకు వినటం కూడా సంపదే. అదే రమణ మహర్షి గారు అంటూ ఉండవారు, కొంతమందికి లోపల యోగ్యత లేకపోతే, లోపల కొంతమందికి అర్హత లేకపోతే, వాళ్ళు బుద్ధి ముగ్గి ఉండకపోతే, చెవులు ఉన్నా వినరు, కళ్ళు ఉన్నా చూడరు. చెవులు ఉన్నా వినరు, లోపల అర్హత లేనప్పుడు చెవులున్నా వినరు, కళ్ళు ఉంటే ఉండటం కానీ చూడరు.